సోదర నేవిల్ ధన్యవాదములు మీకు. ఇది ఒక విధంగా నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏదని మందు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, అయితే ఈ రాత్రి ప్రభురాత్రి భోజనపు రాత్రి ఏ ఉదయం నేను ఆగిపోదాం అనుకున్నాను. సహోదరు నెవిల్ తో నేను మాట్లాడాను. మంచిది, నీవు వచ్చుచున్నట్టయితే కొద్దిగా మాతో నీవెందుకు మాట్లాడకూడదు అని అతడు అన్నాడు. నేను అనుకున్నాను, సరే నేను వచ్చినట్లయితే నేను ప్రసంగించను, అయితే సంఘానికి బలాన్ని చేకూర్చేవి అని నేను అనుకున్నవి. గమనిస్తున్నారా, అలాంటి విషయాలు కొద్దిసేపు సంఘముతో మాట్లాడతాను. మేమిప్పుడే గ్రీష్మ ఋతువు వేట ముగించుకుని మేము తిరిగి వచ్చి ఉన్నాం. ఇక్కడున్న సహోదరి సహోదరులం మాకెంతో ఖ్యాతి గల సమయాన్ని మేము గడిపాము. మేమెంతో కృతజ్ఞులమై ఉంటున్నాము. దేని కొరకై మేమంతా వేటకు వెళ్లి ఉన్నామో ఆ ఆటలో మేము నిమగ్నమైపోయాము. మన సంఘ కాపరి గారికి నాకు తెలుసు, దుప్పి మాంసం ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. కనుక మేము కొన్ని మంచి దుప్పులు సంపాదించాము. నేను ఒక ఎలుగుబంటిని, రెండు జింకలను పట్టుకున్నాను. మేము తిరిగి వచ్చాము. నేను ఆఖరి ఏడు ముద్రలు గురించి మాట్లాడవలసిన సమయం ఇదే అని అనుకుంటున్నాను. వారు మందిరాన్ని సంశుద్ధపరచలేదు, ఏదో ఒకటి అడ్డు వచ్చినది. అలా కావటానికి నగరం మనకు కరుకు దారినిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంఘాన్ని భరించగలిగినంత మందిని తగినంత ఉపవనం చేకూర్చలేకున్నది. ఇక్కడ మనం కొత్త మందిరాన్ని నిర్మించుకుంటున్నాము. ఆ పెద్ద ఆలయాన్ని నిర్మాణం చేయడానికి మనకు మరింత డబ్బు కావాలని ప్రత్యేకించాము. అయితే ఈ కూటములకు మీరు వచ్చుచున్నప్పుడు అదెందుకో మీరు తెలుసుకుంటారు. ప్రజలు గోడల చుట్టూ ఉండుట, బయట వర్షంలో ఉండుట మీకు ఆ విషయం విచారకరమైన విషయం, అది భయంకరమైన విషయం. సోహర్బ్రహాం వారు ఆ విధంగా ఉన్నారే అని చివరికి నా స్నేహితుల ద్వారా కూడా విమర్శలు వచ్చుతున్నవి. నా స్నేహితుల్లో వైద్యుడైన ఒకరు, నీవు కొంత స్థలాన్ని పొందలేకున్నందుకు నాకు విచారంగా ఉన్నదే అని అన్నాడు. దాటిపోవుట అని అన్నాడు. మా ఇంటి ప్రక్కనే ఉండే దాది ఒకరు నాతో ఇలా అన్నారు, నీవు అక్కడ ఉన్నావనుకుని నేను ఉదయం 5 గంటలకే వచ్చాను. అక్కడ ఆలయం యొద్ద ఉదయం 5 గంటల నుండే జనులు కొడుకుని ఉన్నారు. నీవు 9:30 వచ్చావు, కాబట్టి అది కఠినమైనదిగా కనిపిస్తుంది. తుషారా, ప్రతి ఒక్కరూ కూర్చోగలందు కొరకై కొంత స్థలము మనకు, ఒక ఆలయం మనకు కావాలి. మనము కడవరి దినాలలో నివాసముంటున్నామని మనం తలస్తున్నాము. రూపములు తలుచుకుని ఈ సంగతులను మనము సంఘానికి బోధించవలసి ఉన్నది. మనం అది నమ్ముతున్నాము కూడా. ప్రవచింపబడిన విషయాలను, అందులో కొన్ని 1000 సంవత్సరాల నుండి ఉండి ఉన్నవి, ప్రవచించబడి ఉన్నవి, జరగనయ్యున్నవని, ఈ మందిరం ఉన్నది మొదలుకుని 25 లేక 30 సంవత్సరాల నుండి ఉండి ఉన్నవి, అవి నేరుగా వచ్చుచుండటం మనం చూస్తున్నాము. కాబట్టి వీటిని మనము పునః ప్రారంభము చేయవలసి ఉన్నది. అయితే మనకు తగినంత స్థలము లేదు. నిన్న కొన్ని కాల్స్ లేక పిలుపులు మొదలైనవి చేయడం ద్వారా ఈ మధ్యాహ్నం ఇంకా మరిన్ని నేను చేయవలసి ఉన్నది. తర్వాత లోపలికి వచ్చినకు నాకు కొందరు ఉన్నారు. ఒక మంచి యవనస్తుడు ఒకడు, అతడు నరబల బలహీనతో ఉన్నాడు. సువార్త బలములో ఒక సేవకుడిన సహోదరుడు అతడు, నార్వే నుండి వచ్చిన సహోదరుడు అతడు. వెనుక గదిలో మాకు కొన్ని సమాలోచన జరిగినవి. నేను అన్నాను, ఇప్పుడు మనం బయటకు వెళ్లిపోదాము అని నేను అన్నాను. సహోదరు నేవిల్ చెప్పాడు, మనం బయటికి వచ్చి సంఘానికి కొద్దిగా బలం చేకూర్చున్నవి కొన్ని విషయాలు చెప్దాము. మొట్టమొదట నేను చెప్పవలసిందని అనుకున్నది, నేను ఇక్కడ కాగితం పైన కొన్ని వ్రాసుకుని నేను చెప్పాలని ఆశించినది. నేను ఇక్కడ వ్రాసుకున్న వాటిలో ఒకటి మన ప్రశస్త సహోదరుడు టైలర్. మనం వెళ్ళినప్పుడు సహోదరు టైలర్ గతించిపోవడం గురించి, సహోదరు టైలర్ సంవత్సరాల తరబడిగా అతడి మందిరానికి వచ్చుచుండేవాడు. మనందరికీ అతను తెలుసు, అది నిశ్చయమే అని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎవరైనా కొందరు కొత్త వారు ఉన్నట్లయితే, నీవు కూర్చుంటానికి ఎప్పుడు ఒక స్థలాన్ని చూచినటువంటి ప్రశస్తమైన వృద్ధుడైన పెద్ద మనిషి సహోదరు టైలర్. ఆఖరిగా నేను అతన్ని చూచినది 3-4 ఆదివారాల క్రితం. తలుపు నొద్ద అతను నిలబడి ఉండుట నేను చూశాను. అతడు యవ్వన వయస్సు నుండి ఉండుట నేను చూశాను. అతడు అడిగేవాడు, సహోదర అభినయం, నాకు కొన్ని పుస్తకాలు కావాలి, నేను వాటిని పంచి పెడతాను అని అంటాడు. కనుక నేను అర్థం చేసుకుంది ఏంటంటే, అతనికి మధుమేహపు వ్యాధి ఉన్నది. అతడు మూర్ఛన నిద్రలోనికి వెళ్లిపోయాడు. అతనికి మధుమేహ వ్యాధి ఉన్నదని తెలియక అతను చనిపోయాడు. అతడు చనిపోడు, ప్రభుని ఎస్తూ ఉంటానికి వెళ్లిపోయాడు. అతడు నమ్మకస్తుడు, అద్భుతకరమైన సహోదరుడు, జనుల గురించి ఎల్లప్పుడూ తలంపు కలిగి ఉంటాడు. సంఘానికి వచ్చే ఒకరికి ఒక స్థలాన్ని చూయించుటకు ప్రయత్నించేవాడు అతడు. సంతోషం, అతనికి సంతోషం. ఇది మీకు తెలుసు కదా, ఒకవేళ మనం అడ్డగడియలు దాటిన తర్వాత అక్కడ సహోదరు టైలర్ చూచుటకు ఆ కోవన మనము కూర్చునేటకు స్థలము చూచుట అది సంతోషం కదా. సహోదరు టైలర్ అతని యొక్క జ్ఞాపకార్థ ఉత్సవం అప్పుడు నేను మాట్లాడడానికి ఇక్కడ లేను. సహోదరు నేవిల్ అతని సమాధి కార్యక్రమం అప్పుడు ఉన్నాడు. అయితే నేను నా యొక్క అభినందనలు అతని యొక్క విధవరాలకు చెప్పాలనుకుంటున్నాను. సహోదరి టైలర్ ఏ ఉదయం ఒక చోట ఇక్కడ ఉంటుందని నేను ఊహిస్తున్నాను. ఆమె నమ్మకమైన హృదయం దీవించబండు కాక ఒకరోజు సహోదరు టైల్ అన్నాడు, నేనక్కడ చిన్న కొలను త్రవ్వుకుంటున్నాను, నీ వచ్చి చేపలు పట్టులాగున నేను అందులో కొన్ని చేపలు పెంచుతాను ఉంచుతాను, నీ వచ్చి నన్ను చూడు అని అన్నాడు. అతను ఎల్లప్పుడూ కూడా ఒకరిని గుర్చి చింతిస్తుంటాడు. అక్కడ అతని గురించి చింతించు వారు ఒకరున్నారు. అతనికి రక్షించడు కొరకై ఆయన క్రీస్తు. ఈ సంఘం యొక్క జ్ఞాపకార్థమై ఒక శరీరముగా అది కూడుకుని ఉండగా మనమందరం నిలబడి దేవుని ఎదుట తలలు వంచుకుందాము. మా పరలోకపు తండ్రి, ఈ ఉదయం నరమాత్రులమై మేముండి ఈ ఆరాధన స్థలానికి వచ్చిన వారమై ఉంటున్నాము. నీ ఘనమైన హస్తం మా మధ్య సంచారం చేసి మా యొక్క ప్రశస్త సహోదరులలో ఒకరిని మేము ప్రేమించు ఒకరిని తీసుకున్నది నీ అతని ప్రేమించున్నావని మాకు తెలుసును. ప్రభువా, దీనికి అంతటికీ కారణం మీ యొద్ద ఉన్నది. లేనట్లయితే ఈ దినాన అది జరిగి ఉండేది కాదు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూడి జరుగుతున్నవని బైబిల్ మాకు చెప్పుచున్నదని సంపూర్ణంగా ఎరిగిన వారమై అదే అతడు లో జరిగినది. మేము ప్రపంచానంతా చూస్తున్నాము, ప్రతి చోట సృష్టిని చూస్తున్నాము. సమాధి అతని పట్టుకోలేదని మాతో మాట్లాడుతున్నది. నీవు భూమిపైకి అతన్ని చేయుటకు పంపిన ఉద్దేశం అతడు ఇతర చేశాడు. అతడు మంచి నమ్మకమైన సహోదరుడు. వృక్షశాస్త్ర జీవములోను ఉదయ వేళ మాకు వెలిగించడు కొరకై ఉదయించు సూర్యుని జీవములోను మేము దీన్ని కనుగొనుచున్నాము. దినములోని మధ్యాహ్న వేళలో అది మధ్య వయస్కుడవుతున్నది, ఆ తర్వాత తిరిగి సాయంకాలం చనిపోతుంది. మరుసటి రోజు ఉదయం మాత్రమే తిరిగి అది నూతనమైనదిగా నిర్మలమైనదిగా ఉదయిస్తున్నది. ఎందుకనగా అది దేవుని ఉద్దేశానికి పరిచర్య చేసి ఉన్నది. పుష్పాలు భూమి మీద అందంగా వికసించుతుండటం మేము చూస్తున్నాము. అవి సమాధి స్థలాలను, పెళ్లి సన్నిధానములను అవి అలంకరించుతున్నవి. ఒక ఉద్దేశం కొరకై అవి పరిచర్య చేస్తున్నవి. వాటి గుండెలు తెరచి తేనెటీగకు ఉచితంగా తేనెను ఇచ్చుచున్నవి. దాటిపోవానికి సువాసనను, వెదుకోవానికి అందాన్ని అనుగ్రహిస్తున్నవి. దేవునికి ఒక పరిచర్యగా దానికి ఉన్నదంతా ఇచ్చుచున్నవి. ఆ తర్వాత దాని తలను అది వాల్చేస్తుంది. అయితే వసంతకాలం రాగానే అవి తిరిగి లేచినవి. ఎందుకనగా దేవుని పని కొరకు అవి పరిచర్య చేసినవి. ఆ తర్వాత సృష్టి అంతటిపైన బైబిల్ గ్రంథము, వాగ్దానము, పరిశుద్ధాత్మ అంతా కూడా మా యొక్క సహోదరుడు టైలర్ అలాగే ఉన్నాడని మేము ఎరిగిన హృదయాలతో మేమెంతగానో ఆనందిస్తున్నాము. ప్రభువా, దేవుని ఉద్దేశానికి పరిచర్య చేశాడని ఎరిగి ఆనందిస్తున్నాము. అతడు తిరిగి లేవడని చెప్పుడనేది మా దేవుని మా బైబిల్ గ్రంథాన్ని తృణీకరించడం అవుతున్నది. మమ్మల్ని చూడమని దేవుడు చెప్పిన దానిని, ఒక పునరుద్ధానమున్నదని ఎరిగిన దానిని తృణీకరించడం అవుతున్నది. కాబట్టి అతడు యవనస్తునిగా ఆరోగ్యంగా ఇక తిరిగి వృద్ధుడుగా చనిపోయేవానిగా ఉండనటువంటి అలాంటి వానిగా అతని తిరిగి చూచు సమయం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. అతని నమ్మకమైన సహచరునియగు అతని ప్రశస్తమైన భార్యను ఆశీర్వదించండి. వారిద్దరు కలిసి చెరువుల యుద్ధకు వెళ్లి అక్కడ చిన్న బలలపైన కూర్చుని మాట్లాడుకుంటూ చేపలకు పట్టుకుంటూ ఉండేవారు. ప్రభువా, వారిని మేమేలా పొగట్టుకునగలము? వారెంతో నిజమైన ప్రేమ అనురాగాలతో కలిసి ఉండే ప్రియులు, విశ్వాస వీరులు. ఆ ఘనమైన విజయోత్సవ గౌలము క్రింద నడిచి వెళ్ళెదరు. మరియు దేవదూతలు తమ పాటలతో ఆకాశమును నింపుదురు. అలాంటి గంభీరమైన రోజు రాబోతున్నదని మేము ఎరుగుదుము. ఆ స్థలమందు మరలా మేము వారిని చూస్తాము. అప్పటి వరకు ప్రభువా, మాకు ధైర్యము దయచేయము, మమ్ము దీవించి మాకు సహాయము చేయము. ఈ సంఘానికి వచ్చుచున్న ప్రతి ఒక్కరు మరియు మేము ఇక సంపూర్తిగా సహోదరు టైలర్ ను పోగొట్టుకున్నాము. అతని ఏ విధముగా తలుపునొద్ద వేచి ఉండి దేవుని వాక్క వినటానికి వచ్చువారికి సులభంగా కూర్చున్న ఒక స్థలాన్ని చూచున్నది ఎరిగి ఉన్నారు. ప్రభువా, నిన్నటి దినాన అతని గతించినప్పుడు దేవుని యొక్క గంభీరమైన ప్రధాన దూత తలుపు నిలబడి అతని కూర్చుంటాని కొరకై అతనికి స్థలము చూడాలని నేను ప్రార్థించాను. ఎందుకంటే కనికరము గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని బైబిల్ గ్రంథము అందు వ్రాయబడి ఉన్నది. మేము అతన్ని చూచే వరకు ప్రభువా, మధుర స్మృతులు మా గుండెల్లో కొనసాగించబడును కాక. మరొక దేశములో మేము ఒక దినాన కలయ్య వరకు యేసుక్రీస్తు నామము ద్వారా మేమిది అడుగుచున్నాము, ఆమేన్. ఇక మన మధ్య అతడు సంపూర్తిగా మరవబడ్డాడు. మన సంఘానికి వచ్చువారు కొత్తవారు కాని ఆరాధించుటకై ఆరాధించుకొరకై ఈ భవనానికి వచ్చువారికి అతడు మరవబడ్డాడు. ఆ రోజు వరకు అతని ఆత్మ దేవుని ఎదుట విశ్రాంతి తీసుకుండు కాక. ఒకనొక దినాన మనము కూడా ఒకరి వెంట ఒకరు వెళ్తాము. అలాగనే మనం రాలిపో వరకు మనకు సమయం ఉండగానే రాబోతున్న ఆ సమయం కొరకు మనకు మనం సంశుద్ధపడదాం. ఎందుకనగా అది ఇప్పుడు మనకు తెలియదు కాబట్టి. తర్వాత ఎవరో మనకు తెలియదు. ప్రతిదినము మనం బ్రతికి అది ఇప్పుడు వచ్చినప్పటికీ అది మనకై ఉంటున్నది. మనం సంశుద్ధపడదాం. ఒక గమనిక చేయాలనుకుంటున్నాను. త్వరగాను లేక తిరిగి నేను వచ్చినప్పటి నుండి నేను ధర్మకర్తలతో మాట్లాడలేదు. ఇక్కడ కడుతున్న మందిర భవన స్థితిని గురించి నేను మాట్లాడలేదు. లేదా మన మందిరం అయిన తర్వాత ఏమి చేయవలసి ఉన్నదాన్ని గురించి మనం కూడికలు జరిగించుకోండి కొరకై క్షమించండి. ఆ తర్వాత నేను ఏడు ముద్రలను గురించి కొనసాగిస్తాను. ఆ తర్వాత ఏడు పాత్రలు ఉన్నవి. ఇంకా నేరుగా మనం తీసుకుని వెళ్లవలసినవి అనేకము ఉన్నవి. రానున్న ఆదివారం ఉదయం ఒక ప్రతిష్ట పరిచర్య కొరకై నేను కెంటకీలోని ఎలిజబెత్టన్ లో సహోదరు ఎల్జి హోవర్ తో ఉంటాను. అది క్రొత్త మందిరాన్ని ప్రతిష్ఠించడం లేక కెంటకీలోని ఎలిజబెత్టన్ లో వారు తెచ్చిన మందిరం అది. మీరు ఎలిజబెత్టన్ లోని 62కి నేరుగా రండి. నా అర్థం 31 లేక టాంపిక్ క్రింద ఊరికి అలాగే తిరిగితే ఎలిజబెత్టన్ కు వస్తారు. అది ఒక గంట పడుతున్నది. అది 35-40 మైళ్ళు ఉంటున్నది. 31వ మార్గం గుండా 40 మైళ్ళు ఉంటున్నది. టర్న్ పైక్ గుండా సుమారు 35 మైళ్ళు ఉంటున్నది. అది మల్బరీ వీధిలో ఉన్నది. ప్రతిష్ఠిత ఆరాధన సోదరు హోవర్ కు తన కార్యక్రమం ప్రకారంగా 10 గంటలకు ఆదివారం బడి ఉంటున్నది. మరి నేను ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమాన్ని 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రసంగిస్తాను. నవంబర్ 11 ఈ తదుపరి ఆదివారం అక్కడ ఉన్న ప్రకటనల బోర్డులో దాని యొక్క ప్రకటనలు పద్దులలో మీరు వెళ్ళొచ్చు. మీరు అది చూడగలరు. అది మల్బరి వీధిలో మందిరం ముందున్న అక్కడే ప్రకటన బోర్డులో అది ఉన్నది. తర్వాత నవంబర్ 22 నేను లూసియానాలోని శ్రీపోర్ట్ లో ఉంటాను. లూసియానాలోని శ్రీపోర్ట్ లో గల లైఫ్ టాబ్నికల్ లో 22, 23, 24, 25, 26 ఐదు రోజులు అనుకుంటున్నాను. అది సహోదరి మోర్తో వారు వారి యొక్క స్వర్ణ జూబిలీని జరిగించుకుంటున్నారు. లూసియానాలోని శ్రీపోర్ట్ లో 50 సంవత్సరాల క్రితం పెంతికోస్తు ఆశీర్వాదము క్రమించబడి ఉన్నది. 22న ఈ నెల 50 సంవత్సరాలు పెంతికోస్తు వారి వర్తమానం ప్రకటించబడింది. లూసియానాలోని పరిశుద్ధాత్మ లూసియానాలో క్రమించబడినది. దానికి ఒక జ్ఞాపకను వారు కలిగి ఉన్నారు. ఇది సువర్ణ జూబిలీ. సహోదరి మోర్తో కలిసి శ్రీపోర్ట్ లోని లాఫ్ టాబ్నికల్ లో ఈ జూబిలీలో 5 రాత్రులు నేను మాట్లాడతాను. మీకు చుట్టుప్రక్కల ఎవరైనా స్నేహితులు ఉన్నట్లయితే వారికి ఏదైనా మీరు వ్రాయాలనుకున్నట్లయితే వ్రాయండి. అక్కడ మేము వారిని స్వీకరించుకొనికై ఆనందపడతాము. రాబోతున్న కూటాల సంగతి వారికి చెప్పండి. లైఫ్ టాబనికల్ ఎవరైనా ఎప్పుడైనా సహోదరుడు మోర్తో ఉన్నారా? అతడు అద్భుతకరమైన వ్యక్తి. అక్కడ అద్భుతకరమైన ప్రజలు ఉన్నారు. వారు పాతకాలపు దక్షిణాది వారు. నీవు ఊరికి వారిని కొట్టలేవు. కనుక శ్రీపోర్ట్ కు చుట్టుపక్కల ఉన్న ఎవరైనా లైఫ్ టాబనికల్ ఎక్కడో చెప్పగలుగుతారు. శ్రీపోర్ట్ లో 200,000 మంది ప్రజలు ఉన్నారు. అది అందమైన పట్టణము. ఎంతో చాలినంత స్థలం ఉంటున్నది. మందిరం కూడా పెద్ద మందిరం, చాలా పెద్ద మందిరం. దానికి మెట్లున్నవి, బాల్కనీ ఉన్నది, ప్రాముఖ్యమైన నటిల్లు ఉన్నది, దాని వెనుక నటిల్లు ఉన్నది. ఎంతో స్థలం ఉన్నది. సిటీ ఆడిటోరియం నుండి నగర ఆ నటశాల నుండి 5,000 మంది కూర్చునవచ్చు. ఇక్కడ నుండి సిటీ ఆడిటోరియం దాటుతున్న వీధి వల్లే ఉంటున్నది. రెవరెండ్ జాక్ టి మోర్ లేక లూసియానాలోని శ్రీపోర్ట్లో గల లైఫ్ టాబర్నికల్ అవి 22న ప్రారంభమవుతుంది. అది గురువారం నుండి ఆదివారం వరకు, గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం, 5కు బదులుగా 4 రోజులే, క్షమించండి, అది 22, 23, 24, 25 నవంబర్ అలాగనుకుంటాను. ఆ తర్వాత ఇక్కడ ఉన్న మందిరానికి మనం ఏమి చేశామో కనుగొందాం. మందిరము, దాని భవనము ఎంత అభివృద్ధి చెందిందో చూద్దాం. కాంట్రాక్టర్లు చెప్పారు సరిపోయినంత మందిని అక్కడ ఉంచారని, మనం అందులోనికి వెళ్ళడానికి 10 దినాలు పడుతుందని వారు అన్నారు. చూశారా, త్వర త్వరగా పనిచేస్తున్నారు. నగరం సంతకం చేయడానికి వారు ఎదురు చూస్తున్నారు. మనకెంతో వాహనాలు నిలుపు చేటు కొరకై కావలసిన స్థలం ఉన్నది, తలము కావలసినది, దీనికి ఎంతో కావలసి ఉన్నది. భవనం ఆరంభం చేయడానికి ప్రభుత్వ చట్టము కావాలి. అయితే నేను సువార్త బలంలోకి తిరిగి వెళ్లిపోక ముందు నేను మందిరంలోకి రావాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నాకు ఉగండాలోని ఛాంజిన్ ఏకా అక్కడి నుండి నాకు పిలుపు వచ్చినది. ఫిబ్రవరిలో ఆరంభ కానున్న కూటాలకు జోసెఫ్ సన్నాహాలు చేస్తాడు. నిన్ననే నేను లోపలికి వచ్చినప్పుడు విదేశాల నుండి వచ్చిన కొంతమంది సహోదరులు, సహోదరి టామ్స్ లోపలికి వచ్చారు. నా ద్వారం యుద్ధ ఒక గమనిక పెట్టబడినట్టు నేను గమనించాను. దక్షిణ ఆఫ్రికాలోని ఒక సహవాసం నుండి ఒక ఆహ్వానము. కాబట్టి ఏమి చేయవలసి ఉన్నదో తెలుసుకుంటానికి వారికి నేను వ్రాస్తున్నాను. ఒకవేళ దానికి నేను దూరంగా ఉన్నప్పుడు దక్షిణ ఆఫ్రికాలోనే నేను ఆగిపోతాను. బహుశా ఫిబ్రవరి, మార్చి ఆఖరి భాగాలలో మరియు ఆ సమయంలోనే అవుతున్నది. సాధ్యమైతే చలికాలం రాకముందే ఈ 7 సంఘ కాలాల కొరకై సంఘాన్ని సమకూర్చాలని ఆశపడుతున్నాను. అది అలాగ కాకపోతే, లేదా నేను అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రభువని యేసు ఆలస్యం చేసినట్లయితే మనం దాన్ని చేద్దాము. నేను దాన్ని తీసుకుంటున్నప్పుడు నేను టేపు ఆలకించుంటుంది. అది నిన్నగాక మొన్న అని నేను అనుకుంటున్నాను. ఈ ఉదయం ఇక్కడ విడుదల చేసి నేను వినాలని అనుకున్నాను. ఒక దక్షిణాది సహోదరుడు, అతని తల్లి కూటానికి వచ్చి ఉన్నది. ఆమెకు రొమ్ము భాగాన అపాయకరమైన జబ్బు ఉన్నది. ఆమె మరణఛాయలకు వెళ్లిపోయినది. ఇక్కడ సదరన్ పైన్స్ లో ఈ మధ్య జరిగిన ఒక కొడికల్లో ఒక చోట అనుకుంటున్నాను. ఆమె యొక్క అపాయకరమైన జబ్బును గుర్చి, ఆమె ఎవరై ఉన్నది, అది ఆమె ఎక్కడి నుంచి వచ్చినది, అది పరిశుద్ధాత్మ ఆమెకు చెప్పాడు. ఆమెకు ఒక దారితప్పిన కుమారుడు ఉన్నాడని, మనుషుని చంపినందుకు ఒక అపాయంలో అతను ఎదుర్కొనబోతున్నాడని, అలాంటి చాలా విషయాలు చెప్పాడు. అదంతా అలాగే జరిగినది. ఆమె యొక్క అపాయకరమైన క్యాన్సర్ లేక భయంకరమైన ఆ వాపు, అపాయకరమైన ఆ వాపు ఆమెలోండి పోయినది. అపాయకరమైన వాపు అనేది క్యాన్సర్ తెలుసా, అది ఆమె విడిచిపోయినది. మనుషులు చెప్పినందుకు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు. ప్రతిదీ కూడా పరిశుద్ధాత్మ ఏమని చెప్పినో అలాగే జరిగినది. ఆదరణ తిరిగి క్రీస్తునందుకు నడిపించబడ్డాడు. దాని గురించి టేపు అతను చేశాడు. అది వినిపిస్తున్నప్పుడు నేను విన్నాను, ఆ దక్షిణాది భాష విని మీరు ఆనందించారా, ఉత్తర కరోలినా లో ఇక్కడే, ఓ నేను ఆ పాత దక్షిణాది ప్రజలను, దానిని నేను ప్రేమిస్తున్నాను. దాన్ని బట్టి ప్రభు అతన్ని దీవించాడు. అన్నాడు, సహోరబ్రహాం, నీ సంఘ సభ్యులకు మాత్రమే నీవు సిద్ధాంతాన్ని బోధించవద్దను నీవు చెప్తావని నాకు తెలుసు. మేము నీ యొక్క సంఘ సభికులలో భాగమే. కాబట్టి అతనిది చెప్పటం మంచి తెలివైన మాటే. ఒక పథం ఉన్నది. బహుశా ఈ ఉదయ వేళలో ప్రకటన బోర్డులో అది ఉండి ఉంటున్నది. అది అక్కడ లేకపోతే బిల్లీ దాన్ని అక్కడ పెడతాడు. అనేక సార్లు అది ఇలా చెప్పబడుతున్నది. నేను మొట్టమొదట మాట్లాడుతూ ఆరంభించినప్పుడు వారు చెప్పారు, సోహర్ బ్రహాం, నీవు అది ఊహించావు, నీవు ఆ వెలుగును చూశావా. కొందరు ఇక్కడ మిగిలిన వారు ఉండవచ్చును. ఆ పటములు తీయకమునుపు పాతకాలపు వారు అది వారికి జ్ఞప్తుండవచ్చును. చాలా కాల క్రితము నేను అది చెప్పి ఉంటే ఎంతమందికి జ్ఞాపకమున్నది చూడండి. కేవలం 4-5 చేతులే సహోదరి స్పెన్సర్ ఇక్కడ ఉన్నారు, సహోదరుడి సహోదరుడు, సహోదరి స్లాటర్ ఇక్కడ ఒక సహోదరుడు, అక్కడ ఒక సహోదరుడు ఉన్నారు. 5 లేక 6 పాతకాల వారు మిగిలి ఉన్నారు. యాంత్రికమైన ఆ కెమెరా కన్ను ఆ పటమును పట్టుకున్నది. కనుక అది వాషింగ్టన్ డీసీకి వెళ్లిపోయి పర్యవేక్షకుల చేత పరీక్షించబడినది, తిరిగి వచ్చినది. ఏ విధమైన డబుల్ ఎక్స్పోజర్ గాని, తెరచి చూచట గాని మరేమీ లేదు. చెప్పారు, వెలుగు బింబమును లేక కటికమును తాకినది. అది చెప్పినది జార్జ్ జే లాసీ. అతని పేరును అతను సంతకం చేసుకుంట మీరు ఎరిగి ఉన్నారు అవునా. తరువాత చాలా సార్లు మీరు విన్నారు, బయటికి చూచి ఇలా చెప్పాడు, ఈ వ్యక్తి పైన నల్లటి నీడ ఉన్నది, అది మరణ ఛాయ అని చాలా సార్లు నేను అది చెప్పినట్టు మీకు ఎంతమంది విన్నారు? చూశారా, చాలా సార్లు చెప్పాను. సరే, కెమెరా దాన్ని పట్టుకోవటానికి అది అలాగే ఉండవలసి ఉంటున్నది. కనుకనే మనం అది పొందగలిగి ఉన్నాము. కెరోలినాలో ఒక స్త్రీ ఒక సహోదరి యుద్ధకు వచ్చి కూటములో ఆమెతో ఈ విధంగా చెప్పినది. అక్కడ దక్షిణ పైన్స్ లో మాకు అద్భుతకరమైన కుటాలు జరిగినవి. మనకి అక్కడ ఒక స్త్రీ రెండు రొమ్మల్లో క్యాన్సర్ కలిగి చావు స్థితిలో ఉండిపోయినది. ఆమె చచ్చిపోతుందని వైద్యులు చెప్పారు. వెంటనే ఆ స్త్రీ వచ్చినది. ఆమె ఎవరైనది, ఎక్కడి నుండి వచ్చింది నేను చెప్పినట్లుగా ఆమె పటములు తీసుకున్నది. నేను చెప్పాను, నీ మీద నల్లటి నీడ ఉన్నది అని, మరణ ఛాయలు నిన్ను ఆవరించి ఉన్నది అని. ఆ స్త్రీ వెంటనే దీని యొక్క బొమ్మను ఫోటో తీసింది. కెమెరా యొక్క యాంత్రిక కన్ను మరణ ఛాయను పట్టుకున్నది. మీరు ఎంతమంది 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు చూశారు? అందులో మరణ దూతను చూశారా? ఏ విధంగా ఆ నల్లటి అంధకారంగా కనిపించే ఛాయ ఈడ్చుకుంటూ పోయింది. అదే ఈ పటంలో కనిపించినది. ఇప్పుడు అది ప్రకటనల పట్టీలో పెట్టి ఉంచారు అని అనుకుంటున్నాను. అది లేకపోతే బిల్లీ నా పలుక విని నా మాట విని ప్రకటన బోర్డులో పెట్టమని చెప్పండి. అది ఆ వ్యక్తి వైపు బాణం గుర్తుగా ఉన్నది. ఆ నీడ ఆ స్త్రీని విడిచినది. అద్భుత రీతిగా ఆమె స్వస్థత పొందింది. అయితే కప్పులాటి నల్లటి పొగ చేరి ఆ స్త్రీ పైకి వచ్చినది. ఆ విధంగా ఆ క్యాన్సర్ మీద వ్రిలాడుతున్నది. అక్కడ నుండి వస్తుంది కారణం క్యాన్సర్ లో నుండి. ఆమెలోకి పోయబడుచున్న మరణము ఉన్నటువంటి నీడగా అదింది. ప్రజలకు నీవెంతగా సత్యము చెప్ప ప్రయత్నం చేసినప్పటికీ అది సత్యము కాదని అనుమానించే వారు ఒకరుంటారు. నీవెప్పుడు సత్యమే చెప్పినట్లయితే అప్పుడు నీవు నిజమే అని నీవు ఎదుగుతావు. నాకు పశ్చిమాన పశువుల పెంపకం చేసే ఒక స్నేహితుడు ఉన్నాడు. సబర్సం లోయలో విడిచిపెట్టబడిన ఖనిజులలో మందను లెక్కించడానికి మంచు బండికి $4,000 గో సంరక్షక శాల వారు చెల్లించారు. మిస్టర్ జెఫర్స్ ఇక్కడ సంఘంలో కూర్చుని ఉన్నాడు. అతను సంపూర్తిగా నాస్తికుడు. నేను అతన్ని క్రీస్తు యొద్దకు నడిపించాను. మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తున్న కథ నేను చెప్పుతుండటం మీరు విని ఉంటారు. అతని డార్విన్ యొక్క సిద్ధాంతాలను తప్ప మరి ఏది నమ్మేవాడు కాదు. ఆ బాలుడు కన్య ద్వారా జన్మ అవి అతనికి బుద్ధియంతగా ఉన్నవి. ఎక్కడైతే అతను క్రీస్తును అంగీకరించున్నాడో అక్కడ గత రాత్రి మేము మకాము చేశాము. కాబట్టి ఇతను ఈ మనిషికి చెప్పాడు. అతను చెప్పాడు, నీవు ఆ స్వయం చోదక వాహమును కాని మంచు బండిని కాని కొన్నవసరం లేదు అన్నాడు. అక్కడ ఎన్ని కడుదులున్నావో ఖచ్చితంగా నేను చెప్తాను. 1900 చెప్పాడు. అక్కడ 20-21 అందులో నేను 2 చంపాను. అతని గేమ్ వార్డెన్తో మాట్లాడుతున్నాడు, నీవు ఒక దాన్ని తప్ప ఎక్కువ చంపరాదు. అతడన్నాడు, అక్కడ 21 ఉన్నది, అందులో 2 నేను చంపాను, 19 వదిలిపెట్టి. అతడన్నాడు, అవును జెఫ్, అందులో 2 నీవు చంపావని నాకు తెలుసును, నేనే అలా చేశాను అని అతడన్నాడు. వారు మంచు బండి తీసుకుని అక్కడికి వెళ్లిపోయి ఎక్కిపోయారు. అక్కడ 19 కణజులు తలలున్నవి. అతను అడిగాడు, బిల్లీ ఒకరికి సత్యం చెప్పు, దాని అతను నమ్మడు. కనుక అది ఉన్నదిగానే ఉంటుంది. ప్రజలకి నీవు సత్యాన్ని చెప్పు, అక్కడ ఎంతో అపార్థం చేసుకుంటారు. విషయాలు చెప్తూ నీ వారికి సత్యాన్ని చెప్తున్నప్పుడు నీ వారికి సత్యం చెప్తున్నంతా నమ్మరు. అవునది చూశారా? అయితే నిర్ధారణతో సత్యాన్ని నిర్ధారించే ఒక పరలోకపు తండ్రి మనకున్నందుకు మనమెంతో కృతజ్ఞము. అది నిజం. కాబట్టి భూపైన ఇదే నా ఆఖరి రోజునట్లయితే ఈ విషయాల గురించి నేను సత్యాన్ని చెప్పి ఉన్నానని విజ్ఞాన శాస్త్ర పరిశోధన ప్రయోగాలు రుజువు చేసినవి. అది నిజం, అది సత్యం. కాబట్టి ఒకవేళ అది బొల్తెన బోర్డుపై ఉండి ఉండవచ్చును. బిల్లీ, నీవు గదిలో ఉన్నావా? పటము నీ చేతిలో ఉన్నదా? ఉన్నట్లయితే మంచిది, ఇక్కడ తీసుకుని రా. తర్వాత నీవిక్కడ కూర్చో. ఒకవేళ వారిది చూడగలుగుతారు. సరే, బోర్డులో వెలుతురు ఉన్నది నాకు తెలుసు. ఇక్కడే ఇక్కడే పటం ఉన్నది. మీరది చూడలేరనుకుంటున్నాను. అయితే ఇక్కడే మీరు ఆ స్త్రీ తలపైన మరణ ఛాయల కుప్పను మీరు చూడగలుగుతారు. ఇక్కడే వెనకాల ఈ స్త్రీ పటము తీయబడినది. ఇది వాస్తవంగా కనిపిస్తుంది. అది అక్కడే ఉన్నది. ఇది మరణం యొక్క కుప్పగా ఉన్న నీడ. దానిపైన అది ఉన్నది చూడండి. మీరు చూశారనుకుంటున్నాను సహోదరు నేవిల్, బహుశా బిల్లీ ప్రకటన బోర్డులో పెడతాడు అని అనుకుంటున్నాను. బిల్లీ వచ్చి తీసుకుని ముందుకు తీసుకుని వెళ్లి బయటకు వెళ్లేటప్పుడు అందరూ చూచులాగున బోర్డులో దాన్ని ఉంచు. అతడి గాని డాగ్ గాని ఎవరో ఒకరు మీరు అది చూడగలందుకు అది సరిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పటాలలో ఎక్కువ మసక ఉంటున్నది. అయితే అక్కడ దాన్ని ఉంచుకొని ఉన్నాడు. మీరు వెళ్లేటప్పుడు చూచులు కొరకై. ఇప్పుడు అన్ని ప్రకటనలు జ్ఞాపకం ఉంచుకోనండి. ఏబుదేవేళలో సంఘానికి ఒకటి ప్రోద్బలం కలిగించుకొరకై మీకు మరికొద్దిగా ఇచ్చుటకొరకై కొంత మాట్లాడతానేమో అని అనుకున్నాను. అవును డాక్, నువ్వు ఇష్టపడితే అలాగే చెయ్యి. అది ఉపయోగమవుతున్నది. ఇది నేను ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను. గత వారంలో పెట్టుకుంటానికి కొందరికి లేవు, అందుకని ఈ దినానికి అవి కొంత ఉపయోగపడ్డని నేను తలస్తున్నాను. దానిపైన నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సహోదరికి వచ్చిన కళకు అది సంబంధించి ఉన్నది కాబట్టి. ఏ ఉదయం సహోదరి షెపర్డ్ షెపర్డ్ మందిరంలో ఉండి ఉన్నదా అని నా చెడిపోతున్నాను. గత రాత్రి నేను ఆమెను కలిశాను. మొట్టమొదటిగా ఆ స్త్రీని చుట్టం. ఆమె ఎవరినది కూడా నాకు తెలియదు. ఆమె లేదనుకుంటాను. అవును సహోదరి షెపర్డ్ నేను ఆ కళ వివరణ ఇచ్చినట్లయితే నీవు అభ్యంతరపడవు కదా. మంచిది, అది మంచిదే. దాన్ని మనం సమీపించక ముందు మరలా ఇప్పుడు తలలో ఉంచుకుందాము. కృపగల పరలోకపు తండ్రి, నీ యొక్క సమస్తమైన మేళ్ల కొరకు కటాక్షము కొరకు నీకే మేము స్తుతి చెల్లించుచున్నాము. జీవగల దేవుని వాక్యమును మేము చదువుకోలాగునా ప్రభువా, మాకు ప్రశాంతత కలుగు చేయము. దర్శనం వల్ల అది వచ్చి పరిశుద్ధాత్మ నిర్ధారణ చేయబడి బైబిల్ గ్రంథము ద్వారా బలపరచబడినట్లుగా చేయము. కాబట్టి కీడు శక్తులు మా చుట్టూ ముగియుట మేము చుచ్చుచుండగా ఈ కడవర దినాల్లో మేమేమి చేయాలో మేము తెలుసుకునేలాగున మీరు మాకు జ్ఞానాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాము. పోరాటము, ఆఖరి పోరాటము ఇక పోరాడవలసి ఉన్నది. ప్రభువా సహాయం చేయండి. నిజమైన బలమైన యోధుల వలె దేవుని వాక్య ఖడ్గముతో విశ్వాసదారులను మేము కాపాడుకుంటూ ముందుకు సాగిపోదుము కాక. యేసు నామమున ఆమేన్. యుద్ధములో ముందుకు కదలట ఆలోచన చేస్తే పంక్తులు తిరిగిన యుద్ధం వలె కార్యము చేయ సంసిద్ధులమై ఉన్నారు. పోరాడినటువంటి నిజమైన యుద్ధం విశ్వాస పోరాటమే. సహోదరి షెపర్డ్ ఇక్కడ ఉన్నదా? సహోదరి షెపర్డ్ వారు మాకు చాలా గౌరవప్రదమైన స్నేహితులు. వారు దేవుని యొక్క ప్రశస్తమైన బిడ్డలు. ఈ సహోదరి షెపర్డ్, నేను నా ఉత్తరములు నేను తీసుకుని వస్తున్నప్పుడు అలాంటి వాటిని బిల్లి జవాబు ఇస్తాడు. నాకు చాలా ప్రార్థనా కార్డులు పంపి అని అడిగారు ఒకరు. నేను వాటికై ప్రార్థన చేస్తాను, అతడు వాటికి తిరిగి జవాబిస్తాడు. అయితే అది వ్యక్తిగతమైన ఉత్తరం అయినట్లయితే దానికి నేనే జవాబు ఇవ్వాల్సి ఉంటున్నది. అవును, కనుక నా స్వంత వ్యక్తిగత ఉత్తరాలను నేను తీసుకున్నాను. కనుక నేను దాని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఇంటి యొద్ద వాటిని చదువుతాను. అది ఇలా చెప్పబడినది, సహోదరి షెపర్డ్ వద్ద నుండి అని. అది కొద్ది నెలల క్రిందట వచ్చిన కళ. అది ఈ ఏడు సంఘ కళల గురించి బోధ చేస్తున్నప్పుడు 2-3 ఆదివారాల క్రితం వరకు ఆమె అది పొందుకోలేదు. 7 ఫలములు, 2 పేతురు, అది ఏ విధంగా మన యొక్క విశ్వాసానికి కలుపుటకు అవి ఎలాగ తీసుకుని వెళ్లవలసి ఉన్నది. 2 పేతురు 1, మొదటిది ఆ పునాది విశ్వాసము. 2, నీ విశ్వాసానికి సద్గుణమును కలుపు, నీ సద్గుణానికి జ్ఞానమును, జ్ఞానం నుండి ఆశ నిగ్రహము, ఆశ నిగ్రహం నుండి సహనము, సహనము నుండి భక్తి, భక్తి నుండి సహోదరి ప్రేమ, సహోదర ప్రేమ, సహోదర దయ, ప్రేమ శిఖరపు రాయి అవుతున్నది. 7 విషయాలు, 7 సంఘ కాలములు. చూశారా? సంఘ కాలానికి 7 నక్షత్రాలు. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మిళితమై ఉన్నవి. ఒక క్రీస్తు దాసుడు అగుటకై అది వాటిని తీసుకుంటున్నది. క్రీస్తు ఆయన యొక్క సంఘమును పెళ్లి కుమార్తెగా ఒక వ్యక్తిని స్త్రీ సంఘమును 7 సంఘ కాలాల్లో కడతాడు. 7 సంఘ కాలాలు రూపించబడి ఒక పెళ్లి కుమార్తె అవుతుంది. కొందరు ఈ కాలం నుండి, కొందరు ఆ కాలంలో నుండి, కొందరు ఆ కాలం నుండి, అన్ని ఏకమైపోయి ఒక పిరమిడ్గా రూపుదాల్చుకుంటుంది. పిరమిడ్లు కట్టిన హనుకువలి, దాన్ని మనము విశ్వసిస్తున్నాము. శిఖరపు రాయి వాటిపైన ఈనాడు కూడా పెట్టబడలేదు, ఎందుకంటే కలరాయి తృణీకరించబడింది కాబట్టి. దాన్ని మనం ఇప్పుడు తీసుకుంటున్నాము. ఒక సిద్ధాంతంగా కాదు, అయితే ఇక్కడ ఉన్న సంఘము అర్థం చేసుకుంటూ మాత్రమే దేవుడు మూడులో సంపూర్ణంగా చేసుకున్నాడు. ఒక్క దేవుని యొక్క మూడు ఉద్యోగాలు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలో ఆయన తన్ను తాను సంపూర్ణంగా చేసుకున్నాడు. నీతి మతము, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసాల్లో ఆయన తనకు తాను సంపూర్ణంగా చేసుకున్నాడు. కృప యొక్క పరిపూర్ణ క్రియల్లో మూటిలో వచ్చుట ద్వారా ఆయన తనకు తాను సంపూర్ణంగా చేసుకున్నాడు. మొదటిది ఆయన పెళ్లి కుమార్తెను విముక్తి చేయడం కొరకు, రెండవదిగా ఆయన పెళ్లి కుమార్తెను స్వీకరించడం కొరకు, మూడవదిగా ఆయన పెళ్లి కుమార్తెతో ఆయన యొక్క 1000 పాలన కొరకు. ప్రతిదీ కూడా మూటిలో సంపూర్ణమైపోతుంది. 7 అనునది దేవుని యొక్క ఆరాధన సంఖ్య. దేవుడు 7లో సంపూర్తిగా ఆరాధించబడతాడు. పరిపూర్తిగా సంపూర్ణంగా ఇది నేను లోపలికి తెచ్చుడు కాదు, కానీ ఊరికే మీకు చూయించుడు. వింతైన విషయం ఏదంటే, ఆఖరిగా నేను పట్టుకున్న జిగ్గను ఒక ప్రక్కన 5 చుక్కలు, మరో ప్రక్క 3 ఉన్నవి. కృపా సంపూర్ణతలు. దీనిని ఇక్కడ గమనించండి. దేవుడు 3 బైబిల్లో వ్రాశాడు. ప్రథమ బైబిల్ గ్రంథము ఆకాశం ఉంది, అది జోడియాక్ అనగా రాశి చక్రంగా పిలువబడుతుంది. యోబు గ్రంథం మీకు తెలియకపోతే దాన్ని అలా మర్చిపోండి. ఎందుకనగా యోబు అది వివరణ ఇచ్చున్నాడు. అతడే విధంగా పైకి తుచ్చి ఆకాశమందుల ఆ వస్తువులకు అతడు నామకరణ చేసి ఉన్నాడో గమనించండి. రాశి చక్రములో దేనితో అది ఆరంభమవుతుంది? రాశి చక్రములో మొట్టమొదటిది కన్యా. రాశి చక్రములో ఆఖరిది పులి లేక సింహము. క్రీస్తు యొక్క మొదటి రాకడ కన్య ద్వారా, రెండవ రాకడ యూదాగోత్ర సింహం ద్వారా. సింహం ఒక పులి హనుకతని యొక్క దినాల్లో సంపూర్తి చేశాడు. ఆ దినపు వెనుక పిరమిడ్ ను సంపూర్తి చేశాడు. గదులు గదుల గుండా పిరమిడ్ ఎలా వచ్చినది చూపించి దాని పూర్వపరాలు చెప్పుటకు మనకి సమయం లేదు. అదనేదిగా ఇప్పటి కడవరి కాలాన్ని గురించి మాట్లాడుతున్నది. కొలతల ప్రకారంగా ఇప్పుడది రాజభవనంలో ఉన్నది. అయితే తలరాయి అన్నడు కూడా పిరమిడ్ పైన పెట్టలేదు. అది వాస్తు ప్రకారంగా లేదా కట్టువారి క్రమ ప్రకారంగా పెట్టబడింది. చిన్న సన్నని బ్లేడు పట్టలేనంతగా. అది ఏ విధంగా అది కట్టి ఉన్నారో వారికి తెలియదు. ఎక్కడ సన్నగచ్చు ఉంచవలెనో, దానిలో ఎక్కడ సన్నగచ్చు ఉంచకూడదు, అతి ప్రక్కల మంగళ కత్తి కొన పెట్టుటకు అర్థం కాలేదు. అది అంతగా కలిపి సంపూర్తి చేశారు. క్రీస్తు యొక్క సంఘము ఒకటైనప్పుడు అది అలా అవుతున్నది. మధ్యలో ఎలాంటి గచ్చు లేదు, మధ్యటువంటిది లేదు. దేవుడు ఆ వ్యక్తి తప్ప, దేవుడు, క్రీస్తు, వ్యక్తి. అయితే తలలు ఆయన వారెన్నడూ కనుగొనలేదు. ఇది మీకు తెలిసినా, ఇంగ్లాండ్ దేశంలో రాజులను అభిషేకించేటప్పుడు వారిని కిరీటధారులుగా చేస్తారు. స్టోన్ ఆఫ్ స్కోన్ ను వారక్కడ ఉంచుకుని ఉన్నారు. అమెరికా డాలర్ బిల్లును గమనించు. దాని నీవు అమెరికా డాలర్ బిల్లు పైన చూస్తావు. ఒకవైపు ఎడం వైపున అమెరికా ముద్ర, తన చేతితో ఈటను పట్టుకున్న ఒక పక్షిరాజు. ఇది అమెరికా దేశం ముద్రగా పిలువబడుతున్నది. అయితే ఆ మరో ప్రక్క పిరమిడ్, దానిపైన పెద్ద కన్ను. దాని కింద ఇలాగ చెప్పబడుతున్నది, గొప్ప ముద్ర. ఈ దేశానికి ఎందుకని అది గొప్ప ముద్ర ఉంటున్నది? మన దేశం యొక్క ముద్ర పైన కూడా చూడు. నీవేమి చేసినప్పటికీ ఒకే విధంగా అది మాట్లాడటకు దేవుడు దాన్ని చేస్తాడు. అవును, పాపి దాన్ని మాట్లాడుట అలా చేస్తాడు. ఆయన చేస్తాడు. దేశ దేశాలు అది మాట్లాడినట్లు ఆయన చేస్తాడు. నీవు నమ్ము నమ్మకపో, ప్రతిదీ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నది. అది అక్కడే ఉన్నది. ఇప్పుడు గమనించు, దేవుని యొక్క కన్ను ఒకటి ఉన్నది. ఎందుకంటే శిఖరము, తల ముద్ర దిగిరాదు. ఎందుకంటే అది నిరాకరించబడి ఉన్నది. అదే దేవుని యొక్క కుమారుడు, ఇంటి యొక్క మూలరాయి, పిరమిడ్ యొక్క తల ముద్ర అంతా అదే. కొన్ని కొన్నిసార్లు వీటిని వారు టేప్ చేస్తారు. మిగతా సంఘాల్లోని సహోదరుల యొద్దకు అవి తీసుకురాబడతవి. వారు చేసినప్పుడు అలాంటప్పుడు సహోదరులు కొన్నిసార్లు తప్పుడు అభిప్రాయానికి వస్తారు. సహోదరుల గురించి నేను ఒకటి చెప్తున్నట్లుగా, అయితే నేను చెప్పను. మీరు విని గ్రహించగలిగినట్లయితే గమనిస్తున్నారా, నేను ఏ సహోదరుని గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుచేతనంటే ప్రతి సహోదరుని గురించి వ్యతిరేకంగా మాట్లాడట అది కాకూడదు. ఒకరి కొరకు ఒకరు మాట్లాడవలెను, అయితే ఒకరికి విరోధంగా కాదు. ఒక స్థాపక సంఘం గురించి, ఉదాహరణగా ప్రెస్బిటేరియన్, మెథడిస్ట్ మొదలైన వాటిని గురించి కొన్నిసార్లు నేను మాట్లాడినప్పుడు చూడు, అతను దానికి వ్యతిరేకి అని చెప్తారు వారు. అక్కడ ఉన్న సహోదరికి నేను వ్యతిరేకిని కాదు, సహోదరత్వాన్ని వ్యతిరేకించే పద్ధతికి. దేవుని బిడ్డలో ఒక కుటుంబం, రకరకాలైన గుంపులు కాదు. వారిలో కొందరు చెప్తారు దాంతో నాకేమి సంబంధం లేదు, ఎందుకంటే అది ప్రెస్బిటేరియన్, నేను మెథడిస్ట్. చూస్తున్నారా, గమనించండి, సహోదరత్వాన్ని విభేదించు స్థాపక సంఘం యొక్క పద్ధతి అది. నేను చెప్తున్నట్లుగా ఒక పాతదైన నుగ్గు నుగ్గుగా ఉండే నావలు నీవు నది క్రిందకు ప్రయాణం చేస్తూ ప్రవాహంలో పడబోతుంటే అది ఉపయోగపడదని నాకు తెలుసును. అలాంటప్పుడు నేను కేకలు పెట్టట్లేదు, నేను గద్దించట్లేదు, ఆ నావల నుండి నిన్ను బయటకు తీయటకు ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నారా, ఎందుకంటే నావ పగిలిపోబోతున్నది, నీవు నీళ్ళలో ఒంటరిగా కూర్చొని ఉంటావు. కనుక నీళ్ళలో కూర్చొని సహోదరుడు కాదు. అయితే ఏమి జరగబోతుందో చూయించడకు నేనే కేకలు పెట్టవలసి ఉన్నది. మనుషులు తమ సాధనల కోసము తయారు చేసుకునే ఈ పద్ధతులన్నీ కూడా విరిగిపోవలసి ఉన్నవి. అంతే, వారు సహోదరతో మగు ఐక్యతకు రావలసి ఉన్నది. ఒక నిర్మాణాత్మకమును ఐక్యపరచుదే నా జీవిత లక్ష్యం కాని విడదీయుటి కాదు. అయితే వారు వారి భావాలను వదిలి ప్రతి తిరిగి జన్మించిన క్రైస్తవులకు సహోదరుదురు కాక, అది ఉద్దేశ్యం. అక్కడే నేను నిలబడి ఉన్నాను. సరే, ఇప్పుడు సహోదరులది గమనించట్లయితే, మనము సహోదరులలో అనేక మందికి చివరికి ఫుల్ గాస్పల్ ర్యాంక్స్ కు చెందిన వారికి సహా బాప్టిస్ట్ మెథడిస్టులు లూథరన్లకు వారికి తరుణం ఉన్నది అని వీరు నమ్మరు. అయితే వారు వాస్తవము కావచ్చును. అయితే దాంతో నేను ఏకీభవించను. ఇక్కడున్న కాలము లూథరన్ కాలము, ఇక్కడ ఉన్న కాలము సాధ్యస్ కాలము అని నేను నమ్ముతున్నాను. తర్వాత మెథడిస్టులకు ఫిలడెల్ఫియా కాలము, తర్వాత పెంతెకోస్తు వారు, లౌదిక కాలము, అవి కాలములు లేక యుగములని నేను నమ్ముతున్నాను. ఆ యొక్క ప్రతి కాలంలో కూడా దేవుడు ఏర్పరచుకున్న వారిని స్వీకరిస్తాడు. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదు అని హెబ్రీ 11 అధ్యాయం చెప్తుంది. చూస్తున్నారా, అయితే సంఘము ఇందులోండి వచ్చి ఎప్పుడు కూడా అల్పసంఖ్యగానే వచ్చు పెంతెకోస్తు కాలం వరకు ఇలాగ వచ్చి ఉన్నది. ఎందుకు నేను చెప్తున్నానంటే, సహోదరి ఏమి కలకన్నదో దానికై మీకు ఒక ఊహ, ఒక తలంపు కలుగుట కొరకై నేను చెప్తున్నాను. ఆమె కల నేను ఏది బోధ చేస్తున్నానో దానికి నిజంగా పొలికై ఉంటున్నది. గమనించండి, ఇక్కడ 1 పేతురు 6:7 వచనాలు మీకు చెప్తున్నవి మీ విశ్వాసాన్ని బట్టి తీసుకురాబడినది. అది మొదటిది, తిరిగి జన్మించకుండా కూడా ఈ సద్గుణాలన్నీ కలిగి ఉంటారని ప్రజలు వారిని వాదిస్తున్నారు. నల్ల పక్షి నెమలి ఈకలు తనకు పెట్టుకుని తానే ఒక నెమలిగా తయారు చేసుకుంటుగా ఉంటున్నది. అది నేను కఠినమైన గుర్తింపు చేశానని అనుకుంటున్నాను. అది చేయలేదు. దాని నుండే ప్రకృతి రీత్యా ఈకలు పెరగవలసి ఉన్నది. దాని లోపల నుండి ఈకలు బయటకు రావలసి ఉంటున్నది. మన యొక్క సోదరీలు వెంటుకలు కత్తిరించుకుంటా, వారి ముఖాలకు రంగులు పూసుకుంటా. నేను ఎప్పుడూ వారిని గద్దిస్తూ అది నాకు కఠినంగా ఉంటున్నది. మన యొక్క సోదరులను నేను ఎప్పుడు కూడా నిందించడం కష్టంగా ఉంటున్నది. దాని గురించి నాకేది విరోధమేది ఏమీ లేదు. స్త్రీలు మంచివారు కాదని నేను చెప్పట్లేదు. ఆమె దారుల మడి తిరిగేదో ఏదో మరేదో అని అంటలేదు. అది నా యొక్క అభిమతం కాదు. అయితే అది ఇదే, ఆమె బయట ఎంత ఎక్కువ కృత్రిమైనది పెట్టుకున్నట్లయితే లోపల ఎంతో కృత్రిమమైనది ఉంటున్నది. చూశారా, అక్కడే క్రీస్తుతో నింపబడవలసి ఉన్నది. ఎందుకంటే లోపల ఏముందో ఎల్లప్పుడూ బయటికి కనిపిస్తుంది. వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. చూస్తున్నారా, ఎక్కడైతే క్రీస్తు ఉండవలసి ఉన్నదో, దేవుని గురించి ఎక్కడ భద్రత తీసుకోవలసి ఉన్నదో, దానికి బదులు ఎంతో ఆడంబరము చేస్తారు. ఇది మీకు తెలుసా, పచ్చగా ఉండే కనుబొమ్మలు, మానవ రూపము దాటిపోయిన రూపము, అలాంటిది అంతా కూడా దాని దగ్గరికి ఇక నేను వెళ్ళను. బైబిల్ కూడా దాని ఎద్దుకు వెళ్తుందని నేను నమ్మను. కాబట్టి మనము ఏమై ఉన్నామో అలాగే ఉందాము. గమనించండి, ఆమెకు వ్రేలి గోళ్లు లేనట్లయితే కొన్ని పెట్టుకోవాలని ఆశపడితే, ఆమెకు ఎలాంటి పళ్ళు లేక కొన్ని కావాలనుకున్నట్లయితే, ముంజే లేకుండా ఒకటి కావాలని ఆశిస్తే, వెంచుకుని లేకుండా నీకు కొన్ని కావాలని అనుకున్నట్లయితే, ఇవి నీకు లేవు, అది వేరే విషయం. అయితే నీవు నిజమైన పళ్ళను లాగివేసినప్పుడు, ఎందుకంటే ఎంత తెల్లగా ఉండవలెనో అలాగూ లేవు కాబట్టి అప్పుడు నీవు తప్పు చేశావు. నీకు ఎర్రగా వెంట్రుకలు ఉండి నీకు నల్లవి కావాలని ఆశిస్తే నీ వెళ్లి నల్లవిగా రంగు వేసుకుంటావు, నీవు తప్పు చేశావు. అవును అవునని నేను అనుకుంటున్నాను. దానికి ఎలాంటి లేఖనము లేదు. నీ వెంట్రుకలు కత్తిరించుకుంటూ మాత్రమే ఉన్నది. దానికి లేఖనం ఉన్నది, దానికి మరిన్ని ఉన్నవి, అలాగే దానికి మరింత భీమా చేయవలసి ఉన్నది. అవును, ఇప్పుడు మన సహోదరి యొక్క కళ, ఆమె ఆ కళ కన్నది. మొదటిగా ఆమె కళతో చెందినది. మనకు పరిశుద్ధాత్మ లేనట్లయితే, పరిశుద్ధాత్మ మనకు కావాలని దేవుడు కోరుతున్నట్లయితే వెళ్లిపోయి జీవితం అంతా పోరాటము కలిగినట్టు వల్ల లాభమేంటి? బహుశా వారు టేప్ చేస్తుండవచ్చు. అయితే వారు దాన్ని చేస్తున్నట్లయితే ఇది సంఘానికి మాత్రమే సుమా. అవును, ఒక సహోదరుడు ఇది పట్టుకున్నట్లయితే దాని గురించి నీవు నా స్వరం వింటున్నావు. సహోదరుడా, జ్ఞాపకముచ్చుకో, నేను నా సంఘానికి బోధిస్తున్నాను. నీకు ఎల్లప్పటికీ కూడా నీ సభ ఎదుట టేపులు పరీక్షించుకో. నీ యొక్క సభా సమాజము వాటిని వినకూడదని నీవు అనుకున్నట్లయితే వారిని విననీయకు. అయితే సహోదరు నేవిల్, నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న గుంపుకు పరిశుద్ధాత్మను బట్టి వారికి బోధించుటకు, కాపరత్వం చేయుటకు ప్రయత్నం చేస్తున్నాము. మీరు వీటిలో కొన్నింటిని బహుఘోరంగా విభేదించవచ్చును. కాబట్టి తరచుగా కాబట్టి ఉన్నట్లయితే నేను తరచుగా చెప్తున్నట్లుగా వేపుడు కోడి మాంసము తిన్నట్లుగా ఉండును. మీకు ఎముక తగిలినట్లయితే మీరు కోడినే పారవేయరు కదా, మీరు ఎముకనే పారవేస్తారు. కాబట్టి ఎప్పుడు అలాగే చేయండి. చెరి బజ్జి తింటూ మీకు విత్తనము తగిలితే మీరు బజ్జీని బయట పారవేయరు, విత్తనాన్ని విసిరివేస్తారు. కాబట్టి ఇది వినుట కూడా అలాగే ఉంటున్నది. ఆ కర్ణము చేతని ఈ రోజు పరిశుద్ధాత్మన గురించి ఎంతో గలిబిలి ఉన్నది. అది సరిగా బోధించబట్టలేదు. యాంత్రిక వాహనము అని నీవెలా చెప్తుంటావో అలాగే బాప్తిస్మము అని బాప్తిస్మను గురించి బోధించబడిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ మందిరంలో చాలా మంది మనకు మెకానిక్లు ఉన్నారు. దాని గురించి నాకు ఏ ఒక్కటి తెలియదు. సహోదరులారా, దాని గురించి నేను పొరపాటు పడవచ్చునేమో, జ్ఞాపించుకోండి నేను మెకానిక్ కాదు. తీగలు, ప్లగ్లు, గురుతు స్థలాలు, వంకెలు, అవన్నీ కలిసి యాంత్రిక వాహనం అవుతున్నది. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతో గుంపు దాని వెంట వెళుతున్నది. గమనిస్తున్నారా, ఎంతో గుంపు దాన్ని వెంట వెళుతున్నది. ఇక్కడనే దేవుడు పరిశుద్ధాత్మను రుజువు చేయుచున్నాడని నేను అనుకుంటున్నాను. చూడండి, పేతురు చెప్పాడు మొదటిది విశ్వాసము. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించు. దీన్ని మనం కొద్ది నిమిషాల సేపు ఉపదేశించబోతున్నాము. విశ్వాసము నీ మొట్టమొదటిది. నీ విశ్వాసానికి సద్గుణము కలుపు, నీ సద్గుణానికి జ్ఞానాన్ని కలుపు, నీ యొక్క జ్ఞానానికి ఆశానిగ్రహాన్ని కలుపు, నీ యొక్క ఆశానిగ్రహానికి సహనాన్ని కలుపు, నీ యొక్క సహనానికి భక్తిని కలుపు, నీ యొక్క భక్తికి సహోదర ప్రేమను కలుపు, సహోదర ప్రేమకు దయను అమర్చుకునుడి. ప్రతి ఒక్కరికి అది తెలుసు, ప్రేమ అనగా దేవుడు. దేవుడు ప్రేమయే ఉన్నాడు, అవును కదా. ఆ తర్వాత దీనిలో నుండి ఇది ఏడు సంఘ కాలాల్లోకి తీసుకుని వెళ్తున్నది. ఏడు సంఘ కాలాలలో దేవుడు క్రీస్తు కొరకు పెళ్లి కుమార్తెను కడుతున్నాడు. ఫిలదెల్ఫియా నుండి తీతేరా, ఫెర్గము, స్ముర్న, ఎఫెసు, ఒక సంఘకాలం. యేసు చెప్పినట్లుగా పెళ్లి కుమారుడు మొదటి జామున వచ్చునో ఏడవ జామున వచ్చునో ఈ కనీలందరూ మేల్కొంటారు. వారు మేల్కొంటారు. ఎఫెసు, స్ముర్న, ఫెర్గము, తీతేరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లౌదికలోని కన్నికలందరూ మేల్కొంటారు. అది మీరు గమనించారా? ఆయన వచ్చి నిద్రిస్తున్న కన్నికలను మేల్కొని మేల్కొల్పేది ఏడవ కాలము. ఇక్కడ వెనకాల ఉన్న వారందరినీ ఇది తీసుకుని వస్తుంది. గమనిస్తున్నారా? ఇందులోనే సంవత్సరాల తరబడిగా, కాలాల తరబడిగా ఆయన ఒక పెళ్లి కుమార్తెని కట్టాడు. తిరిగి పుట్టిన పెళ్లి కుమార్తెను, క్రీస్తు కొరకై పుట్టినటువంటి పెళ్లి కుమార్తెను ఆయన కట్టియున్నాడు. ఈ పెళ్లి కుమార్తెను ఆయన ఏ విధంగా పుట్టించాడో, ఆయన వ్యక్తులను ఆయన పుట్టించాడు. సహోదరి యొక్క కళ చెప్పబడి ఉన్నట్లుగా మీరు అది చూచిన కొరకై నేను దీనిని పునరావృతం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ వారిని ముద్రించక ముందు ఇక్కడ ఈ విషయాలన్నీ తప్పనిసరిగా క్రైస్తవుల్లో ఉండవలసి ఉన్నది. ఇది శిఖరంపైకి దిగి సంపూర్ణంగా ఒక దానిగా చేయక ముందు చేయబడక ముందు ఇప్పుడు మన సహోదరి యొక్క కలన గుర్చి ఆమె పరిశుద్ధాత్మ కలిగినదో లేదో అని ఆమె భయపడుతున్నది. ఎక్కడైతే ఆమె భర్త పత్రిక చదువుకుంటున్నాడో ఆ జీఫోల్డ్ కు ఆమె అడ్డంగా పండుకున్నప్పుడు నాకున్నట్లుగా ఆమెకు చిన్నబిడ్డలు ఉన్నారు. వారెప్పుడూ గలబా చేస్తూనే ఉంటారు. కనుక ఈ విషయంలో సుమారు 10 లేక 15 నిమిషాలు ఆమె నిద్రపోయింది. ఆమె కలకన్నది, ఆమెకు అది అర్థం కాలేదు. ఒక సంవత్సరం అంతా ఈ వర్తమానం బోధించే వరకు అది ఆమెకు అర్థం కాలేదు. తరువాత నేను దాన్ని బోధిస్తున్నప్పుడు తిరిగి అదంతా ఆమెకు మననకు వచ్చినది. ఆమె ప్రార్థించుకున్నట్లుగా ఆమె కలకన్నది. ఆమె కలకనక ముందు ఇంటి మొదటి భాగంలో నడుచుకుంటూ ఆమె చేతులు నలుపుకుంటూ, ప్రభువా, నాకు పరిశుద్ధాత్మ ఉన్నదా? అది నీవు నాకు రుజువు చేయగలవా అని ఆలోచన చేస్తున్నదావే. నేను కేకలు పెట్టాను కాబట్టి నేను కలిగున్నాను కొందరంటారు. కొందరేమో నేను భాషలు మాట్లాడాను కనుక అని అంటారు. అదంతా మేము నమ్ముతున్నాము. అయితే నేను నిజంగా అది కలిగి ఉన్నానా? నేను ఆ అన్నిటినీ కూడా నమ్ముతున్నాను. ఆ సద్గుణాలను, భాషలు మాట్లాడటను, కేకలు వేయటను, ఆ అన్ని విధములైన దృష్టాంతాలను నేను నమ్ముతున్నాను. దానిలో ప్రతి చిన్న దాన్ని నేను నమ్ముతున్నాను. అయితే ఇది లేకుండా ఉన్నట్లయితే వారిలో ఏదో పొరపాటు ఉన్నది. గమనిస్తున్నారా? చూడు, నీవు వట్టి గుళ్లను కలిగి ఉంటున్నావు. గమనించండి, అందు గుర్చి ఆమె బాధపడుతున్నది. కాబట్టి తన భర్త ఎక్కడ చదువుకుంటున్నాడో ఆ పడక కుర్చీకి అడ్డంగా ఆమె పడుకున్నది. ఆమె అక్కడ నిద్రపోయింది. ఒక పర్వతం మీద ఆమె ఉన్నట్లుగా ఆమె కళ్ళకన్నది. నా ముందు ఎటువంటి కాగితం లేదు. అయితే అది ఏ విధంగా ఉన్నదనుకుంటున్నాను, ఒక రాతి పెట్టెలాంటిది. ఆ పర్వతం మీద ఒక అల్లిక బల్లలాంటిది పెట్టి ఉన్నట్లుగా ఆమె కళ్ళకన్నది. ఆమె యొక్క భర్త ఆమె వెనకాలనే ఉన్నాడు. ఒక పెద్ద మనిషి పనివారి వస్త్రాలు ధరించుకుని, చొక్కా చేతులు మడుచుకుని, ఆమె ఎన్నడూ చూడనటువంటి మంచి నీటిని అతడు తీసుకుని ఈ పెట్టెలో పోస్తున్నాడు. ఆ రాతి పెట్టెను పర్వత శిఖరాన పెట్టి ఉంచాడు. ఈ రాతి పెట్టె నీటిని పట్టుకోలేకపోతుంది. అక్కడి నుండి అది పొల్లిపోతూ అందులో ఉన్న చెత్త పుల్లలు మరిగిపోతూ పర్వతం పై నుండి తొల్లిపోతున్నవి. మురిగిపోతూ మరిగిపోతూ పర్వతం పైన తొల్లిపోతున్నవి. ఆమె పాదాల పై నుండి తొల్లిపోతున్నవి. అందులోనే ఆమె నిలబడి ఉన్నది. అది మాత్రము ఆమెకు అంటుకోలేదు. ఆమె అడిగినది, పెట్టె ఎందుకని పట్టుకోకూడదు? ఆ మనుషుడు చెప్పాడు, అది నిల్లు కాదు, అది పరిశుద్ధాత్మను చెప్పాడు. ఏది దాన్ని పట్టుకోలేదు చెప్పాడు. ఆ తర్వాత అతను వెళ్లిపోయి మరొక పెద్ద బకెట్ తీసుకుని వచ్చాడు. అది నిండుగా తేనెతో నిండి ఉన్నది. అక్కడ తేనె పోసి, ఇది దీన్ని పడుతుంది. ఆమె తలంచింది, రాతి పెట్టే పగిలిపోతుంది, తేనె తొలగిపోతుంది అని ఆమె తలంచినది. అయితే అది అలా కాలేదు. చివరికి అంటుకుని అందులో ఉండిపోయినది. ఆమె తిరిగి పర్వతం దగ్గర తిరిగి వెళ్ళినది. పర్వతము దిగువను నిలిచిపోయి వెనుదిరిగి చూచినది. ఆమె స్వచ్ఛమైన నిర్మలమైన ఈ 5 నీటి కాలువలు చూచినది. అది వెళ్లిన దారి ద్వారా కలుషితము కాలేదు. స్వచ్ఛమైన త్వరితంగా వచ్చుచున్న తాజా నీరు అది. ఆ తర్వాత అది నిదానంగా వస్తున్నది. ఆ తర్వాత అంతా ఆరిపోతుంది, పోయినది. పర్వత అడుగు భాగానున్న 5 సెలయేరులకు అది చేరుతుందా అని ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ మేల్కొన్నది, సహోదరి శ్రీపట్, అది సరిగ్గా నిజమేన అనుకుంటున్నాను. అవునా, నేను ఆ ఉత్తరాన్ని తీసుకోలేదు, దాన్ని విప్పలేదు. నేనది చదువుక మునిపే ఆమె కలను నేను చూశాను. ఆ విధముగా కలలకు అర్థాలు చెప్పబడతవి. అనేక మంది మీలో కలలతో నా ఎదుకు వచ్చారు, కలలను గుర్చి విషయాలు నాతో చెప్పారు. నేను అన్నాను, ఒక్క నిమిషం ఆగండి, మీరు అదంతా చెప్పలేదు, చూశారా? తిరిగి వెళ్లిపోయి దాన్ని తీసుకున్నారు. ఆ తర్వాత నీవు కల కలినదేదో నీవు చెప్పకపోతే దాని యొక్క భావం సరైనదో కాదో నీకెలా తెలుస్తుంది? అవునా, నీవు కలను చూడవలసి ఉన్నది, కలను దర్శనము చూయించవలసి ఉన్నది. వ్యక్తి కలిన కలను, ఆ కలను నీవు చూచినప్పుడు వారు చెప్పక ముందు నీవే వారికి చెప్పగలుగుతావు. అప్పుడు నీవు దాని భావాన్ని తెలుసుకోగలుగుతావు. అది లేఖనమని కూడా నేను నమ్ముతాను. ఒకసారి దానియేలు, అది నిజమేనా? అప్పటి దానిని కొద్దిసేపటి క్రితమే నేను ఆలోచన చేశాను, చూశారా? అయితే దాని అనువాదము సరైనట్లయితే నీవెప్పుడు కూడా కలను చూస్తావు. ఒక వ్యక్తి కలను నీకు చెప్తూ ఉంటాడు, నీవలా అప్పు చేసి ఒక నిమిషం ఆగు అని చెప్పి అది 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 అని కలుపు. అప్పుడు నీవు అది నిజంగా వాస్తవం అని నువ్వు చెప్తావు, చూశారా? నిన్న దినాన ఒక మనిషి తాను కలిన కలను నాకు చెప్పుటకు ప్రయత్నం చేశాడు. సరే అని అతను అన్నాడు. నేను అడిగాను, సహోదరుడా, మరి మిగతా భాగాన్ని ఎందుకు విడిచిపెట్టావు అని. ఏ మిగతా భాగం అని అతను అడిగాడు. నేను చెప్తాను, నీవు గాలిలోకి ఒక రాయి వేసినట్లుగా ఒక కలను కన్నావు. నేను దాన్ని కుడితే కొన్ని నా కలలోకి పడిపోయినవి. సహోదరు బెనహాం, అది నిజంగా సత్యం అని అన్నాడు అతడు. నిన్నటి దినం దాని యొక్క ఆఖరి భాగాన్ని అతడు బయటకు తీశాడు. కాబట్టి అక్కడే నీ ఉన్నావు, అవునా? చూడండి, దాని యొక్క సత్యాన్ని చెప్పు. అయితే గమనించండి, అది నీవు కనిన కలను, నీ యొక్క కలను నీకు తెలియచేస్తుంది. అప్పుడు నీవు అది నిజమని నీవు గ్రహిస్తావు. ఎప్పుడు? ఆమె యొక్క కల యొక్క భావం ఇది, పరిశుద్ధాత్మని గురించి ఆమె బాధపడుతున్నది. పర్వత శిఖరాన ఆమె చూచిన పెట్టె, రాతి పెట్టె, రాతి పెట్టి అనగా రాతి లాంటి ఒప్పుకోలు. యేసు లేఖనంలో చెప్పినట్లుగా మనిషి కుమారుని గురించి, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని అడిగాడు. ఒకరు అన్నారు, నీవు ఏలియావు, మోషేవు అని అన్నారు. అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? నీవు జీవంగల దేవుని కుమారుడైన క్రీస్తువు అని ఇతను చెప్పాడు. కొందరు చెప్తారు, కేథలిక్ సంఘం చెప్తుంది, రోమన్ కేథలిక్ సంఘం చెప్తున్నది, యేసు చెప్పిన ఆ బండ ఎవరైనది అని, ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదురు నిలవవు అని యేసు చెప్పిన దాని కూర్చి. వారు చెప్తారు, అది పేతురు అని. పేతురు అనగా బండ, ఎందుకంటే పేతురు అనగా చిన్న రాయి అని అర్థం. ఈ చిన్న రాయి పైన నా సంఘమును కట్టుదను. పేతురు పైన అపోస్తలులు పారంపర్యముగా సంఘమును కట్టుట ఆ తర్వాత అది తప్పు అని ప్రతిష్టాన సంఘం చెప్తుంది. అది ఆయన మీదనే తన సంఘమును కట్టుట అని వీరు చెప్తారు. అది అంగీకృతము కాదు. అయితే నా యొక్క అభిప్రాయానికి అవి రెండు కూడా తప్పే. ఎందుచేతనగా దానిని ఆయన ఏనాడు కూడా పేతురు మీద కట్టలేదు, లేదా ఆయన మీద ఆయనది కట్టుకోలేదు. అయితే ఆయన ఎవరైనది అను పేతురు యొక్క ప్రత్యక్షత మీద. గమనించండి, మనిషి కుమారుడు అగు నన్ను గుర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు? జీవంగల దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవు, యోనా కుమారుడు అయిన సీమోను నీవు, ధనుడువు, రక్త మాంసములు నీకు తెలియచేయలేదు, ఒక సెమినరీ నీకు తెలియచేయలేదు, అవునా? అయితే పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరచను. నీవు పేతురువు. ఈ బండ మీద, ఈ ప్రత్యక్ష యగు ఒప్పుకోలు మీద నా సంఘమును కట్టెదను. ప్రతి ఒక్క సంఘకాలము కూడా ఆ బండ, ఆ రాయి లేక ఆ బండ ఒప్పుకోలు కలిగి ఉండెను. లౌదికీయ బండ ఒప్పుకోలు వరకు నీవు పరిశుద్ధ సంఘాన్ని చేయలేవు. పరిశుద్ధ సంఘమని, పరిశుద్ధ స్థాపక సంఘమని అటువంటిది ఏమీ లేదు. పరిశుద్ధాత్మ అందులో ప్రకటించగలదు. అయితే అక్కడే నీవు మంచి, చెడు, మూఢులు, వ్యత్యాస పనులను నీవు చూడగలుగుతావు. కాబట్టి ఒక సంస్థాపక సంఘం అది పట్టుకోలేదు. మేమే దాన్ని కలిగి ఉన్నాము, మిగతా వాళ్ళు ఎవరికది లేదు అని నీవు చెప్పలేవు. లేదండి, పరిశుద్ధాత్మ వ్యక్తుల మీద కృమ్మరించబడుతున్నది, అది వ్యక్తిగతము. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకునిన ఈ కడవరి దినపు పెంతెకోస్తు సంఘము మొదటి వారు చేశారు. కాల కాలాలలో వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయితే ఇప్పుడు కలిగినంత కొల ప్రమాణం అంత కాదు. కారణం, అది మొదటి దాని యొక్క పునరుద్ధరణ. మనము దీపస్తంభాన్ని తీసుకున్నప్పుడు అల్ఫా, ఒమేగా, వారు ఏ విధంగా మొదటి దీపము వెలిగించినది, అది పెద్దదై పోయినది, చిన్నదై పోయినది, మరలా తిరిగి వచ్చినది. గమనిస్తున్నారా? మొదటిది కడవరిది. అయితే ఈ యొక్క సంఘ కాలాలలో వర్తమానము సంఘములోకి పోయబడుతుంది. అయితే సంఘం యొక్క శరీరము ఈ మందిరం వల్లే ఎక్కడి నుండి ఆమె మందిరానికి వచ్చుచున్నదో అని మనం చెప్పగలం. ఈ మందిరము పరిశుద్ధాత్మ యొక్క మందిరము కాదు, అలాంటిది ఏమీ లేదు. ఈ సంఘానికి వచ్చు వ్యక్తులు లేక ఈ మందిరానికి వచ్చు వ్యక్తులు పరిశుద్ధాత్మ మందిరాలు అవుతారు. పరిశుద్ధాత్మ కలిగిన మందిరాలు వారు. అయితే గుంపుగా ఉన్నటువంటి సంఘము కాదు. ఓ కథము చేతనే అది కొనసాగుతుంది. అయితే నీరు పోయిచున్న ఈ మనిషి వర్తమానాన్ని సంఘములో పోయిచున్నవాడు సంఘానికి వర్తమానికుడు. అయితే నీవు ఏమి చేస్తున్నది? అందులో ఉన్నటువంటి చెత్తనంతా మరగబెడుతున్నది. అదే పరిశుద్ధాత్మ చేయనది, మరగబెడుతుంది. తేనె సహోదర ప్రేమకు పొలికయ్యున్నది, సహోదర దయకు. అది ఈ కాలము. ఇప్పుడు మనము జీవించుచున్న కాలమగు సహోదర ప్రేమ దైన గుచ్చి నేను చెప్తుంటాను. నీవి లాగా చెప్పవచ్చును, చూడు నేను నిజంగా సహోదరు నెవిల్ ను ఇష్టపడను, లేదా నేను నిజంగా సహోదరు జోన్స్ ను ఇష్టపడను, నేను సహోదరు ఫలానా ఫలానా వారిని ఇష్టపడను అని నీవు చెప్పవచ్చును. మరి అలాంటిది ఏదో చెప్పవచ్చును. అయితే ఒకటి అతనికి జరగని, సహోదరుడా నీ హృదయం పగిలిపోతుంది, అది నిన్ను చంపివేస్తుంది. అవును కదా? మనము సహోదర దయ, జాలి భావాలు ఒకరి ఎల్ల ఒకరము పొందగలుగుతాము, అవునా? అయితే ఒక వర్గపు ప్రజలను భరించాలంటే ఆ సహోదరుని గురించి నీవెందుకు శ్రద్ధ తీసుకుంటావు? ఎందుకనగా ఈ రాత్రి వేళ నీవు ఇష్టపడిన రీతిగా బలిపీఠం వద్ద అతనితో కలిసి రొట్టె విరిచావు కనుక, నీవు అతనితో సహవాసం చేశావు కనుక, నీవు అతనితో కరస్పర్శ చేశావు, నీవు అతనితో ఆరాధన చేశావు. అతని యొక్క సహోదరుడు అయితే నీవు అంగీకరించినది శరీరంగా ఒకటి అతడు చేసి ఉండవచ్చును. ఎందుకనగా నీవు చేయకూడనది ఏ నిన్ను ఒక విధంగా నిదానించావు, అతని కొద్దిగా దెబ్బకొట్టావు. అయితే నీ హృదయ అంతరంగంలో ఏదైనా ఒకటి జరిగినట్లయితే, ఆ సహోదరికి జరిగితే లేక ఆ సహోదరికి జరిగితే అది నేను చంపివేసినట్లుగా అవుతున్నది. నేనొక వృద్ధుడను, పెద్దవాడను, నేనొకప్పుడు యవనస్తుడను, ఇప్పుడు పెద్ద వయస్కుడను. కాలకాలలో అది జరగటం నేను చూశాను. ఇక్కడ ప్రజలంటారు అతనితో నాకేమి పని లేదు, ఏమైనా అతనికి జరిగితే అతని చంపివేసినట్లవుతుంది. అతను తెలుస్తాడు, ఓ దేవా, నా ప్రశస్తమైన సహోదరుడు స్నేహితులు లేకుండా వెళ్లిపోతున్నాడే, చూశారా చూశారా, అది సహోదర ప్రేమ. అది అతకనట్లుగా ఉంటుంది, అతుక్కుంటుంది, తేనే అది అంటుకుంటుంది. అక్కడి నుండి ఆమె వచ్చుడు చేత కొండ అడుగు భాగానికి వచ్చినది. ఈ మహిమగల నీరు నిరుగులు గక్కుతూ ఐదు సెలయేరులుగా కొండపైకి దొల్లుతూ వస్తున్నది. ఐదు అనేది కృపా సంఖ్య. ఐదు కృప యొక్క సంఖ్య. ఐదు పాయలు ఇక్కడ పైనుండి ఇక్కడ క్రిందకు బొక్కెనలో పోయబడుచునేను. ఈ ఒక్కొక్క యుగము లేక ఈ ఒక్కొక్క కాలము ఆ రాయి ఒప్పుకోలను కలిగి ఉండెను. హర్షుద్ధులను నిద్రిస్తూ ఈ కాలం వరకు ఎదురుతూచుతున్నారు. అయితే క్రీస్తు నుండి పోయబడినది అవుతుంది. వెంటనే పరిశుద్ధాత్మ వచ్చి సంఘమును ముద్రిస్తున్నది. వెంటనే సంఘము ఎత్తబడుతుంది. అది దేవుని యొక్క నిండైన రాశి ప్రమాణం అవుతున్నది. సమస్తానికి ఎవరు శిరస్సయ్యున్నాడో అట్టి క్రీస్తుకు పెండ్లి కుమార్తె అవుతున్నది. ఇప్పుడు నేను చెప్పుతున్నది అర్థమవుతుందా? ఆమె కలలు ఆమె ఆ చిన్న నది యొద్ద తిరుగుతూ ఉన్నది. ఆ చిన్న నది క్రిందికి చేరుకోవడం లేదు. గమనిస్తున్నారా? అది ఎండిపోతున్నది. ఆమె అక్కడే ఉండి ఇప్పుడు నీవు ఇక్కడికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఆమెకు ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆమె పరిశుద్ధాత్మ కలిగినదా? కొన్ని దినాల క్రితము నేను అది చెప్పడానికి తడబడ్డాను. అది గ్రహించడకు సంఘమంతా అటువంటి ఆత్మస్థితిలో లేదు కదా అని తలంచాను. బహుశా ఇప్పుడే ఈ టేపును త్రిప్పుట మంచిదేమో. ఎందుకనగా సహోదరుల మధ్య నుండి బయటకు వెళ్ళటకు నేను ఇష్టపడను. అయితే నీవు భాషలతో మాట్లాడగలవు, నీవు కేకలు వేయగలవు, నీవు నాట్యము చేయగలవు, నీవు దయ్యములను వెళ్ళగొట్టగలవు, నీవు ఏది అనుకుంటే అది చేయగలుగుతావు. అయినను నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండవు. ఆ శిష్యులు తిరిగి వచ్చి సంతోషిస్తూ కేకలు పెట్టలేదో? ఎందుకంటే దయ్యాలు వారికి లోబడినవి. వారి మధ్యలోనే యూదా ఉన్నాడు. ఆ దిన ముందు అనేకులు నా యొక్కకు వచ్చి, ప్రభువా, మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున ఘనమైన కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అక్రము చేయవాలరా, నా యొద్దుని తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అని ఆయన అన్నాడు. ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్మక గుర్తులు కాదు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. మీరు చెప్తారు, సహోదరు అబ్రహాం, మేము భాషతో మాట్లాడవలనా అని. నిశ్చయంగానే అది దేవుని యొక్క వరములు. అయితే ఈ సద్గుణాలు వారిలో లేకుండా ఆ వరములు ఉన్నట్లయితే అవిశ్వాసికి ఒక అడ్డుబండ అవుతున్నది. అది దేవుని వలన అంగీకరించబడదు. ఇది మొదట ఉండవలసి ఉన్నది. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ నీకున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చి నిన్నొక ప్రామాణికముగా ముద్రిస్తుంది. సంఘ కాలాలను ఒక ప్రామాణికముగా ఆయన ఎలాగో ముద్రించున్నాడో ఆ విధంగానే ఆయన పెళ్లి కుమార్తెను ఆయన ఎలాగో తయారు చేయను, ఆయన వ్యక్తులను అలాగే ఆయన తయారు చేయను. ఆదాములోండి ప్రక్కలోని ఒక ఎముక నుండి హవ్వను చేసినట్లుగా అదే పరికరముల నుండి చేయను. నీకు మొట్టమొదట ఉండవలసిన విషయాలు ఇవి. వాటిని నీవు అనుకరణ చేయలేవు, వాటిని నీవు ప్రతికల్పన చేయలేవు. అవి దేవుని వలన పంపించబడినవి, దేవుని వలన కలిగినవై ఉండవలసి ఉన్నది. అనుకరణ కేవలము తికమకలకు కారణమవుతున్నది. అది నేను చెప్పినట్లుగా ఉంటున్నది. ఒక గ్రద్దను ఈ విధంగా ఊహించగలరా? అది పావురపు ఈకలు దాని రెక్కలకు అతికించుకుని అక్కడ కూర్చుని ఉండి, చూశారా నేను పావురమును అని చెప్పడం అది పావురము కాదు, అది గ్రద్ద. రాబందు ఒక నల్ల పక్షి నెమలి ఈకలను తన రెక్కలపై ఉంచుకుని చూడు అని చెప్పడం ఊహించండి. ఒక్కడి దానికి అతికించుకున్నది. అయితే ఒక్కటి లోపల నుండి రావాల్సి ఉన్నది, అది క్రైస్తవ్యాన్ని ఉత్పన్నము చేస్తున్నది. దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మన సహోదరి ఆమె క్రిందకి వచ్చినప్పుడు ఆమె పాదాలు తడిపోయినవి. మనందరికీ తెలుసు సహోదరి షెపర్డ్ దాతృత్వం గలవారని, ఆమె గృహము తెరవబడి ఉన్నది. ఆమె సహోదరుడు అతను భిక్షగాడు గాని వస్త్రహీనుడు కాని మరి ఎవరైనప్పటికీ వారికి చేయగలిగిన సహాయము వారు చేస్తారు. దేవుడు దాన్ని అంగీకరించాడు ఆమె యొక్క సమస్థాపక సంబంధముగా. ఇప్పుడు ఈ పాఠములోకి వెళ్దాము. ఇక్కడ ఏ తప్పిదం ఉన్నది? దీని కొరకై నేను తిప్పకూడదు. ఇక్కడ బ్రహ్మ టాబ్నికల్లో ఏ తప్పిదం ఉన్నది? గమనించండి, రెండు వేరు వేరు రకములైన విశ్వాసాలు ఉన్నవి. గత దినం చెప్పుకున్న రీతిగా రెండు వేరు వేరు విధములైన సద్గుణాలు ఉన్నవి, రెండు వేరు వేరు విధములైన జ్ఞానములు ఉన్నవి, రెండు వేరు వేరు విధులైన ఆశ నిగ్రహాలు. ఒకరు అనుకుంటారు అది నిషేధించబడినది అని. అలాంటి రకమైన ఆశ నిగ్రహాన్ని గురించి కాదు దేవుడు మాట్లాడేది. అది నీకుండే భక్తిహీనమైన గడబిడలు, సాధ్యపరచలేటువంటి కోపము మొదలైనవి, సహనము మొదలైనవి. దాన్ని గుర్చి అపహాస్యత ఒకటి ఉంటున్నది. నటించడం స్వాభావికమైన విశ్వాసము, స్వాభావికమైన సద్గుణము, స్వాభావికమైన సహనము, ఇవన్నీ కూడా స్వాభావికమైనవి. మన యొక్క విశ్వాసములో ఎక్కువ భాగం మానసిక విశ్వాసం ఉంటున్నది. వాక్య వినటి వలన అది మానసికంగా దేవుని గుర్తింపు చేస్తుంది. అయితే ఇది పైనుండి వచ్చినదైతే, ఓ సహోదరుడా, ఇది దీనిని ఎప్పుడైనా తగ్గినట్లయితే అక్కడ భక్తి గల ఆత్మీయ విశ్వాసం ఉంటున్నది. ఆ తర్వాత ఆ విశ్వాసం ఏమి చేస్తుంది? ఆ విశ్వాసము కేవలము వాక్యమనే గుర్తిస్తున్నది. ఎవరేమి చెప్పినప్పటికీ అది కేవలం వాక్యమనే గుర్తిస్తున్నది. ఎందుకనగా ఆది ఇందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యం ఇంకా దేవుడై ఉన్నాడు, ఆ వాక్యం శరీరధారి మన మధ్య వసించను. వాక్యము తనకదే మన విశ్వాసములో పోయబడినప్పుడు మన యొక్క మానసిక విశ్వాసము ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతగా మారుతుంది. ఈ పునాది మీద నా సంఘమును కట్టదును. చూశారా, సంఘములో చేరుట అనే మానసిక భావనపైనే కాదు, అలాంటి ఒక మానసిక భావము కాదు, అయితే ఆ ప్రత్యక్షత పైన నీవు కలిగి ఉన్న ఆ మానసిక విశ్వాసములో ఆ కృపా సెలయేరులు పోయబడినప్పుడు, అటు తర్వాత ఈ ఆత్మసమైన ప్రత్యక్షత పైన నా సంఘముని కట్టదును. పతాలలోక ద్వారములు దాని ఎదురు నిలవవు. గమనిస్తున్నారా, వారు దానికి వ్యతిరేకమని అది చూయిస్తున్నది, అయితే అది ఎన్నడూ జయించలేదు. ఓహో, ఎంతటి మహిమకరమైన విషయం అది! ఇప్పుడు చూడండి, విశ్వాసము ఈ ఐదు కాలువలు ఇక్కడ కొన్ని నాకు సున్నపు ముక్కలున్నవి, అయితే అతడు అవి తీసుకుని రాలేదనుకుంటున్నాను. అయితే ఇక్కడికి వచ్చుచున్న ఈ ఐదు కాలువలు ఇక్కడ మిశ్రమవుతున్నవి. ఎఫెసు సంఘాన్ని చేసినది పరిశుద్ధాత్మయే, స్మరణ సంఘాన్ని కన్నది పరిశుద్ధాత్మయే, ఫెర్గము సంఘాన్ని ఇచ్చినది పరిశుద్ధాత్మయే, మరియు చీకటి కాలంలో తుయితేరా సంఘమును తెచ్చినది కూడా అదే. ఆ విధంగా కాల కలాల గుండా సమస్థాపక సంఘ సిద్ధాంతాలతో నుండి బయటికి లాగబడిన ఏర్పరచుకున్న వారి యొక్క పెళ్లి కుమార్తెని కట్టినది పరిశుద్ధాత్మయే. పరిశుద్ధాత్మ బయటికి పిలిచినటువంటి ఒక ఏర్పరచబడిన ముందుగా నిర్ణయించబడిన యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె ఒకటి ఉన్నది, అది ఏర్పరచబడినది. ఈ కాలములో ఉన్నది పరిశుద్ధాత్మయే. ఆ కాలములు, ఆ కాలములు, అది 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 ఆ చివరి వరకు ఉన్నది పరిశుద్ధాత్మయే. వ్యక్తులుగా ఈ సద్గుణాలన్నీ, ఈ జ్ఞానము, ఆశ నిగ్రహములన్నీ మన యొక్క విశ్వాసానికి కలుస్తున్నవి. ఓ తరువాత శిఖరప్రాయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దానిని ఒకటిగా కలిపివేస్తున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఒకటి ఉన్నది. అందుచేత ఈ దినాన ఇది ఎంతో తక్కువ కలిగి చిన్నదిగా ఉన్నది. నన్ను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని పాఠములు రాసుకున్నాను, చూద్దాము. ఆమె కళ్ళ కొరకు నేను ఇక్కడ ఒక పటాన్ని గిచ్చాను, గిచ్చుకున్నాను. అక్కడ నుండి మీరు అది చూడలేరు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నుండి వచ్చు వచ్చినదేంటి? తరువాత ఆయన పర సంబంధమైన విశ్వాసాన్ని, ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని దయచేస్తాడు. అది ఇక్కడ దిగువన. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన అవిశ్వాసము కేవలం వాక్యును మాత్రమే గుర్తిస్తున్నది. ఎవరు ఏమి చెప్పినప్పటికీ అది ఎలాంటి ఉపయుక్తము చేయలేదు. అది కేవలం వాక్యమును మాత్రమే ఎరుగును. అద్భుత కార్యాలు గతించిపోయినవని ఎవరైనా చెప్తే ఆ విశ్వాసానికి వాక్యం మాత్రమే తెలుసు. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనేది లేనే లేదు అని ఒకరు చెప్పినట్లయితే ఆ విశ్వాసానికి వాక్యం మాత్రమే తెలుసు. అదే నిజమైన ఆత్మ సంబంధమైన విశ్వాసము. అవునా? అది నిజం. గమనిస్తున్నారా? దానికి వాక్యం మాత్రమే తెలుసును. ఆ తర్వాత అది సంఖ్య ఒకటి. సంఖ్య ఒకటి మీ యొక్కకు వచ్చుచున్నది. మీ మానసిక విశ్వాసం ఇక్కడే పరిశుద్ధాత్మ వస్తున్నది. మీ యొక్క మానసిక విశ్వాసంలోనికి వచ్చుచున్నది. దానిని ఆత్మ సంబంధమైన విశ్వాసముగా చేతికొరకై కేవలము ఆత్మ సంబంధమైన విశ్వాసం మాత్రమే వాక్యమును గుర్తించగలదు. సంఖ్య రెండు మూడు. ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ దీన్ని కప్పుతూ ఉండగా వీటన్నిటినీ మీలో ముద్రిస్తుంది. మీ యొక్క విశ్వాసం నుండి పరిశుద్ధాత్మ వరకు క్రీస్తుతో నిన్ను ముద్రిస్తున్నది. అప్పుడే నీవు ఒకటైపోతావు. ఆమేన్. ఈ విషయాన్ని నా త్రోవు నుండి తప్పిస్తాను. అది మీరు మోయటానికి బరువుగా ఉంటుంది. నీవు ఒకటైపోతావు. చూశారా? నీవు క్రీస్తు ఒకటై జీవిస్తారు. ఆ దినమందు తండ్రి ఎదురు నేను, నా యందు మీరు ఉందరని ఎరుగుదురు. నేను మీలో, మీరు నాలో. గమనిస్తున్నారా? ఆ తర్వాత అది ప్రభు అయిన దేవుని యొక్క ముద్రించబడిన ప్రామాణికము. అటు తర్వాత వారు రుజువు చేయబడి పెట్టబడుతున్నారు. ఆ సమయం వచ్చినప్పటికీ వారు దేవుని యొక్క రుజువు చేయబడిన కుమారులు, కుమార్తెలు అవుతారు. మత్తయి 17వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న రూపాంతరపు కొండపై ఉన్న యేసు మీకు జ్ఞాపకమున్నాడా? మీరు ఆయన మాట వినుడి. సుమారు ఒక సంవత్సర క్రితము ఇక్కడే బోధించున్నాను. అదెంతో ప్రజాదరణ పొందియున్నది. ఆయన మాట వినుడి అనున్నది. కుమారుని స్థానమందుంచుట ఎఫెసు 1:5లో కూడా దేవుడు మనలను ముందుగా నిర్ణయించుకుని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. చూడండి, ఒక కుటుంబాన్ని అందులో ఒకడు కుమారుడుగా జన్మించినప్పుడు అప్పుడే కుమారుడు అవుతాడు అతడు. అయితే ఆ కుమారుడు పెంచబడటానికి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ కుమారుడు సరైన కుమారుడు అయ్యే వరకు అతడు వారసుడు కాడు. అయితే అతడు సరైన కుమారుడైతే తన తండ్రికి విధేయుడైన కుమారుడైనప్పుడు అప్పుడు ఆ కుమారుడు దత్తపుత్రునిగా స్వీకరించబడతాడు, లేక సరైన స్థానమును ఉంచబడతాడు. తండ్రి ఏమేమి కలిగి ఉన్నాడో దానికంతటికి అతడు వారసుడవుతాడు. రూపాంతరపు కొండపైన దేవుడు చేసినది అదే. ఆయన సొంత కుమారుని తీసుకుని ఆయన అన్ని శోధనలకు నిలబడిన తర్వాత, ఆయన సరైన కుమారునిగా రుజువు చేయబడిన తర్వాత ఆయన రూపాంతరం కొండపైకి తీసుకుని వెళ్లి ఆయన్ను కమ్మాను. ఇది పాత నిబంధనలో మీకు తెలుసా? వారు ఒక కుమారుని తీసుకుని మంచి వస్త్రాలు అతనికి ధరింపచేసి ప్రజల ఎదుటకు అతను తీసుకుని వచ్చుట అతని స్థానమందు ఉంచే పండుగ జరుపుకుంటారు. లేదా దాన్ని మనము దత్తత తీసుకుంటా అని పిలుద్దాం. అక్కడ గలతీలో దత్తపుత్రులుగా పౌలు తెలియచేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ కుమారుని స్థానమందుంచుట దైవ సేవకులు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఆత్మ సంబంధమైన బైబుల్ చదువులను కూడా గ్రహించగలరు. మరో మాటల్లో పుట్టినప్పుడు కుమారుడే కుమారుడు. అక్కడే మన పెంతికొస్తు పిల్లలు తప్పు చేసినది. పరిశుద్ధాత్మ వలన కుటుంబంలో జన్మించుట. అవును కదా? అయితే ఆ తర్వాత మంచి ఉపాధ్యాయుల ద్వారా మంచిగా విద్యను అభ్యసించిన మంచి క్రమము గల బిడ్డలుగా మనం ఉండవలసి ఉన్నది. చూశారా? పురాతన కాలంలో ఒక మనుషుడు తన కుమారుని గురించి ఆలోచించి తన కుమారుడు మంచి క్రమము గల కుమారుడు కావాలని అతడు ఆశించితే అతడు ఉన్నతమైన ఉపాధ్యాయుని ఏర్పాటు చేస్తాడు. ఎందుచేతనగా తన తండ్రి వలె అతడు కావాలని అతడు ఆశపడతాడు. చూస్తున్నారా? కాబట్టి మంచి ఉపాధ్యాయుణ్ణి అతడు చూస్తాడు. భూమి మీదనే ఒక మనుషుడు ఒక మంచి ఉపాధ్యాయుడు కావాలని ఆశించితే మన తండ్రికు దేవుని విషయమేంటి? ఆయనకి ఎవరు బిషపులు లేరు, సంఘాధికారులు లేరు, పూజారులు లేరు. మనకు ఉపాధ్యాయుడు ఎందుకు కొరకై పరిశుద్ధాత్మ ఆయన మనకున్నాడు. పరిశుద్ధాత్మయే మన యొక్క బోధకుడు. ఆయన సంఘములో ఉన్నాడు. ఆయన తండ్రి ఎందుకు వర్త మనం తీసుకుని వెళ్ళిను. తర్వాత ఉపాధ్యాయుడు వచ్చి సరే తండ్రి అని చెప్పినట్లయితే అతని టోపీలో గడ్డి పరక పెట్టుటకు ఇష్టపడే ఉపాధ్యాయుని ఆయన పెట్టాడు. దాన్ని మనము ఈకలు అని పిలుస్తాము. తండ్రికి ఒకటి నేను చెప్పినట్లయితే అని అంటాడు. ఎలాగైతేనేమి? ఆ చిన్న పిల్లవాడు దుర్మార్గుడైపోతాడు. అయితే నేను తండ్రికి చెప్పినట్లయితే, తండ్రి నన్ను హెచ్చు స్థానంలోకి తెచ్చినట్లయితే, తెచ్చునేమో. అది మంచి ఉపాధ్యాయుని యొక్క పద్ధతి కాదు. మంచి ఉపాధ్యాయుడు నమ్మకస్తుడు, సత్యమును చెప్పువాడై ఉంటాడు. దేవుని ఎదురుండి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనకు సత్యమును చెప్పును. అవును. కాబట్టి ఆయన వచ్చును, నీవేమని తలస్తున్నావు? మీ కుమార్తెలందరూ వెంట్రుకలు కత్తిరించుకున్నారు, చేయకూడనది నీవు వారికి చెప్పావు అని చెప్పటకు ఆయన సిగ్గుపడతాడు. నీ యొక్క కుమారులు నిర్మాణాత్మము చేసే మనస్సు గలవారు. వారు ఒకరిని ఒకరు చూడలేరు. వారంతా దీని కొరకు అది, దాని కొరకు ఇది దత్తత చేస్తూ ఉంటారు. ఆయన ఎంతగా ముఖము ఎర్రబారినట్లుగా చేసుకుంటున్నావు, చేసుకున్నాను. అయితే ఆ ఉపాధ్యుడు ప్రేమతో వచ్చి, ఓ ఆ కుమారుడు నిజమైన కుమారుడు, అతడు తండ్రి మాదిరిగానే ఉన్నాడే, అది చెప్పడానికి అతను ఎంతగా ఆశిస్తాడు, గమనిస్తున్నారా? అప్పుడు తండ్రి గర్వంతో ఉబ్బిపోయి, ఇతడు నా కుమారుడు. అదే రూపాంతరపు కొండ మీద దేవుడు చేసినది. అక్కడ మోషే ఏలియాలు అగ్గిపించారు. పరసంబంధమైన ఒకటి జరిగినది. పేతురు తబ్బిబ్బులైపోయాడు. మేము మూడు పరుషాలు కడతాము, ఒకటి నీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియా కొరకు. అతడు ఇంకనూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన నోరు మూయించాడు. ఓ ఆయన చెప్పాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి. చూశారా, వెనుకటి స్థితిలో దేవుడు తను తాను ఉంచుకుని ఈయన నా కుమారుడు అని చెప్పి ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రానికి పోలిక, ప్రవక్తులు ఆయన యొక్క న్యాయానికి ప్రతినిధులు. ఆయన చట్టం ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా మనం బ్రతకలేము, ఆయన యొక్క న్యాయం ద్వారా మనం బ్రతకలేము. నేను న్యాయాన్ని అడగను, నాకు కనికరము కావాలి, న్యాయము కాదు. నేను ఆయన చట్టాన్ని గైకొనలేను, నేను ఆయన న్యాయమును ఎదుర్కొనలేను. అయితే నాకు ఆయన కనికరము కావాలి. నీతి న్యాయాలు ఆయన ఎందుకు కలుసుకునేవని దేవుడు చెప్పినాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. అది ఆయనే, ఆయన ఒక్కడే. ఆత నిబంధనలో ఆ కుమారుడు దత్తత చేయబడి కుటుంబంలో పెట్టబడిన తర్వాత తన తండ్రి పేరు చెక్కులో ఎలాగుంటుందో ఆ విధముగానే అలాగుంటున్నది అతనిది. అవునండి, వారి దినాలలో వారికి ఒక ఉంగరం ఉంటున్నది, ఒక గురుతు, ఒక ముద్ర ఉంటున్నది. వారు దాని మీద ఉమ్మి వేసి అది ఎక్కడ పెడతారు, అది ఒక ముద్ర. అతడు తన తండ్రి యొక్క ఉంగరాన్ని ధరిస్తాడు, అతని యొక్క ముద్రను. అది తన తండ్రిది ఎలాగో అలాగే అవుతున్నది. యేసు దేవునికి విధేయుడై ఉండగా దేవుడు ఆయన్ను స్థానమందు ఉంచున్నాడు. ఈయనే అని ఒక సభ్యుడు పరిశుద్ధాత్మల దేవుని కుటుంబంలో జన్మించి అతని యందు ఈ సద్గుణాలన్నీ ఉన్నవని రుజువు చేయబడిన తర్వాత సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, సహోదర ప్రేమ, భక్తిని దేవుడు అతనిలో చూచి అప్పుడు దేవుడు అతన్ని ముద్రిస్తాడు, అతని స్థానమందు ఉంచుతాడు. అక్కడే దేవుని కుమారులను, కుమార్తెలను నీవు చూస్తావు. ఆ తర్వాత ఎఫెసీ 4:30లో ఇలా చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని వేమోచిన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రించబడి ఉన్నారు. నిత్య భద్రతలోకి వెళ్లాలని ఆశపడు బాప్టిస్ట్ వారైన మీరు, మీరు ఆ దశకు వచ్చినట్లయితే నేను మీతో నిలబడతాను. మీరు ఆ స్థానానికి వచ్చినట్లయితే అది నిత్య భద్రత అవుతున్నది. అయితే ఎవరైనా చెప్పవచ్చు, నేను వెళ్లి బాప్టిస్ట్ సంఘంలో చేరుతాను, నేను ప్రెస్బిటేరియన్ అని, నాకు నిత్య భద్రత ఉన్నదని. అది తప్పు. మీరు దాన్ని కలిగి ఉండలేదని మీ సొంత జీవితమే సాక్ష్యమిస్తున్నది. ఇది అక్కడ ఉండే వరకు దేవుడు మిమ్మల్ని దత్తత తీసుకుని ఆయన రాజ్యంలోకి పరిశుద్ధాత్మ ముద్రించే వరకు ఆ తర్వాత దానిలో నుండి బయటికి వచ్చుడు అనేది లేనే లేదు. మీరు నిత్య భద్రత కలిగి ఉంటారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని ఎందుకనేగా మీరు మీ దైవిక సద్గుణాలన్నీ విమోచన దినం వరకు ముద్రించబడి ఉన్నవి. ముందుగా నిర్ణయించబడిన పెళ్లి కుమార్తె ఉన్నదని నేను నమ్ముతున్నాను. మృత మచ్చ లేని సంఘము ఆయనకున్నదని దేవుడు చెప్పాడని నేను నమ్ముతున్నాను. ముందుగా నిర్ణయించబడిన గురించి నేను నమ్ముతున్నాను. పెళ్లి కుమార్తె ముందుగా నిర్ణయించబడి ఉన్నది, ఆమె ఉండవలసి ఉన్నది. నేను ఆమెతో కూడా ఉన్నానని నిరీక్షిస్తున్నాను. చూశారా, నేను ఆమెతో ఉన్నాను. ఇవన్నీ దేవుని ద్వారా అంగీకరింపబడి దేవుని రాజ్యంలోకి ముద్రించబడేట వరకు అది నా సొంత రక్షణను నేను కాపాడుకుంటూ ఉంటున్నది. పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవుని యొక్క నిజమైన కార్యాలు ఉన్నవి. విమోచన దిన వరకు అది ముద్రించబడి ఉన్నది. అది ఆమె యొక్క కళ, అది మనోహరమైనది నేను తలుస్తున్నాను. కాబట్టి సంఘము అది చేసినప్పుడు, సంఘము ఈ స్థానానికి వచ్చినప్పుడు, లేక వ్యక్తులు ఈ స్థానానికి వచ్చినప్పుడు సంఘము వెళ్లిపోనై ఉన్నది. మీరు దీన్ని ముందుగా గ్రహించలాగునా, నేను ఇది మంచిగా చెప్పనివ్వండి. సంఘము అక్కడ ఉండటకు ముందుగా నిర్ణయించబడి ఉన్నది, దానితో నేను ఉండాలని ఆశపడుతున్నాను. అయితే నేను అక్కడ ఉండే ఒకే ఒక మార్గమేదనగా దాని యొక్క భాగమై నేను ఉండవలసి ఉన్నది. దానిలో భాగము నేను ఎలాగ అవుతాను, అందులో ఉండడానికి, అందులోకి నేను ఎలా చెల్లగలుగుతాను? బాప్తిస్మ ద్వారా, ఒక్క ఆత్మ ద్వారా. 1 కొరింథీయులు 12:12, ఒక్క ఆత్మల్లా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మ పొందితివి. ఒక్క శరీరంలోనికి, అందులోకి బాప్తిస్మము. అయితే నేను భాషలు మాట్లాడాను, నేను అది పొందుకున్నాను అని చెప్పి ఈ చిన్న చిన్న విషయాలు అతికించలేవు. నీవు ఇక్కడికి వస్తావు, కోపడతావు, ప్రమాణం చేస్తావు, ఏదేదో చేస్తావు. చూశారా, అది నల్ల పెట్టెకు నెమలి ఈకలు పెట్టినట్లవుతుంది. నీవది చేయలేవు సుమా. నీ స్వంత బ్రతికే అది కాదని రుజువుచిస్తున్నది. అయితే ఇవన్నీ కూడా దేవుని వలన నీలో జరిగించబడుతున్నప్పుడు అప్పుడు నీవు ముద్రించబడతావు. అటు తర్వాత ఇక ధరించుకోవడం అనేది ఏది ఉండదు. నీవు ఏమై ఉన్నావో అదే అవుతావు. అప్పుడే దర్శనాలు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంపూర్ణ కార్యములు ప్రతిదీ కూడా రుజువు చేయబడుతున్నది. ఎందుకని? నీవు క్రీస్తు ఒకటవుతారు. అది గ్రహించి ఉన్నారని అనుకుంటున్నాను. నీవు క్రీస్తు ఒకటవుతారు. నేను ఆలోచించేసినవి కొన్ని నేను వ్రాసుకుని నా యొద్ద ఉంచుకున్నాను. జీవం యొక్క స్థానానికి మనలను తీసుకుని వచ్చును. అప్పుడు నీవు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. నా యొద్ద ఇక్కడ గ్రీకు నిఘంటు ఉన్నది. ది ఎంఫాటిక్ డైగ్లాట్ ఒక మాటను గుర్చి గద్దనం నేను చదివాను. యోహాను 14:3-16 ఒక స్థలములేమో నిత్య జీవం పొందునట్లు అని చెప్పబడి ఉన్నది, మరొక స్థలమందు నిరంతరముండు జీవము పొందునట్లు అని చెప్పబడి ఉన్నది. అయితే గ్రీకు వచ్చిన భాగములు హెబ్రీ భాషలో అంతములేని ప్రాణము అని చెప్పబడి ఉన్నది. గ్రీకు భాషలో ఏఐఎన్ఐఓఏఎన్ అది సరిగ్గా ఏఎన్ ఏఎన్ అనగా లెక్కింప శక్యము గాని సంఖ్య. అది యుగము లేక కల్పము. అది 10,00,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000, గతకాల సమయము నిత్య జీవము ఆంగ్ల భాషలో ఈ మాట ఇటర్నల్ అని అది నిత్యమైనదని ఏఎన్ అని అంతము లేని జీవమని మనకు తెలుసును. చూశారా, అంతము లేని ప్రాణాన్ని నీవు కలిగినట్లయితే నీవు ఎలాగ నశించగలుగుతావు? నిత్యములో నీవు ఒక భాగమైపోయావు. నిత్యముండేది ఒకటే ఒకటి ఉన్నది. సాతాను నిత్యముండువాడు కాదు, వాడు సాతానుడయ్యాడు. నరకం నిరంతరం ఉన్నది కాదు, నరకం సృజించబడినది. అది నిరంతరం ఉన్నది కాదు. ఈ శరీరం నిరంతరం ఉండేది కాదు, అది సృజించబడినది. అయితే దేవుని యొక్క ఆత్మ నిరంతరం ఉండేది. దానికేనాడు ఆరంభము లేదు, దానికేనాడు అంతము లేదు. మనం నిత్య జీవును కలిగి ఉండే ఒకే ఒక మార్గము గ్రీకు భాష నుండి జోయికి అర్థం దేవుని యొక్క స్వంత ప్రాణము అని. మనము దేవుని కుమారులము కుమార్తెలమైనప్పుడు మనము దేవునిలో భాగమై ఉంటున్నాము, మరియు మనము ఐనోయన్ అను జీవును కలిగి ఉంటున్నాము. కాబట్టి మనలో జీవించుతున్న భాగము అది ఇక్కడ నుండి అక్కడున్న ఈ వాక్యమును గుర్తిస్తున్నది. అది అంతము లేని ప్రాణమైన ఐనోయన్ ప్రాణమును గుర్తిస్తుంది. అది మనలో ఉన్న దేవుని యొక్క స్వంత ప్రాణము. ఆమేన్. గత దినము నా చిన్న ప్రయాణ యాత్రలో యెహోవా సాక్షులతో నాకు సంప్రదింపులు జరిగినది. ఎవరి యొక్క నమ్మకాన్ని అగౌరవపరచడం కాదు. ఇక్కడ యెహోవా సాక్షుల నుండి అనేక మంది మార్పు చెందిన వారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మన సంఘం యొక్క ధర్మకర్తల్లో ఒకరు యెహోవా సాక్షులని వారే. అతడు అతని కుటుంబం రక్షితమైన వారై ఉన్నారు. అతని యొక్క తండ్రి, ఒక రీడర్, సహోదరు బూట్స్ మొదలగు వారు, అతని యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చు పరిశుద్ధాత్మను పొందుకున్న వారే. వారేం చేశారో వాటిని దేవుని దర్శనం ద్వారా తెలియచేయటం వలన, చూస్తున్నారా, అది అలాగే జరిగినది. ఇక్కడ యెహోవా సాక్షులు వారి పుస్తకాల్లో నీవు పీల్చే గాలి లేక ఊపిరి ప్రాణమని చెప్తారు. అది సరైనది కాలేదు. నీవు పీల్చే గాలి ప్రాణము కాదు. అది అలాగైతే ఒకసారి ఒక విధమైన ప్రాణము, తర్వాత ఇంకొకటి. ఒకరు ఆ ప్రాణమును పీల్చవలసి ఉంటున్నది. చూడు, నువ్వు ఎక్కడ ఉంటావో. పీల్చినది గాలి. నీ నాస్తిక నంద్రముల గుండా నీవు పీల్చినది గాలి. వెనుకటి లేఖనములు తీసుకుని దేవుడు అతని నాస్తికానందరములలో గాలిని బూదగా అతను జీవించు ప్రాణి ఆయను. నేను ఒకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అతడు నరుడై ఉన్నట్లయితే దేవుడు అతనిలోకి ప్రాణవాయువును ఊదక ముందు ఎటువంటి గాలిని అతడు పీల్చుచుండేవాడు? చూడండి, ఎటువంటి గాలిని అతడు పీల్చుకుని జీవించు మనిషి అయ్యాడు? అది అలాగైతే అలాంటప్పుడు ప్రతి ఒక్క జంతువు కూడా జీవించు ప్రాణి అవుతున్నది. ఎందుకంటే మానవ ప్రాణాన్ని, మన ప్రాణాన్ని అది పీల్చుకుంటున్నది. అలాంటప్పుడు యేసు చనిపోవని అవసరం లేదు. జంతు అర్పణ సరిపోయి ఉండేది. చూశారా, కనుక సహోదరుడా, వాగ్వివాదము నిలవదు. అయితే దేవుడు ఏమి చేసినగా నిత్య జీవాన్ని ఆయన ఊదాడు. ఆమేన్. అప్పుడు అతడు జీవించు ప్రాణి అయ్యాడు. అతడు మరణము లేని ప్రాణము. ఇప్పుడు గమనించు, మీ యొక్క ముంజీతుల్లోకి ఇప్పుడు మనము తేనె తెట్టె పొందుకోబోతున్నాము. చూడు, నిత్య జీవాన్ని అతని నాసిక రంధ్రాల్లోకి ఊదెను. అతడు నిచ్చుడగు పురాణి ఆయను. ఎందుకనగా దేవుడు ఊదాడు. అది ప్రకృతి చేసినది కాదు, అయితే దేవుడు చేసినది. జీవాత్మను అతని నాసికలందరికి ఊదగా అతడు జీవించు ప్రాణి అయ్యాను. తర్వాత నీవు నాతో చెప్తావు, సహోదరు అబ్రహాం ఆదాము చనిపోయాడు అని. అయితే జ్ఞాపించుకో, ఆదాము చనిపోక మునుపు అతడిని విమోచించిన ఒక గొర్రె పిల్ల అతనికై ఉండెను. హల్లెలూయా. ఆయన ఎవరిని ముందుగా ఎరిగిన వారిని పిలిచెను. వారిని విమోచించడం కొరకై ఆయనకు ఒక గొర్రె పిల్ల ఉన్నది. అతడి ఒక పోలిక. ఆదాము పడిపోయాడు. తరువాత ఆదాము కొరకు గొర్రె పిల్ల సిద్ధపరచబడినది. ఎందుకనగా అతని యొక్క నాస్తికరంధ్రములో నిత్యుడగు దేవుని వాయువు ఉన్నది. అతడు జీవించు ప్రాణి అయ్యాడు. అతడు దేవుని యొక్క కుమారుడు. అతని యొక్క గాలి కాదు, ఆఫ్రికా మాట వల్లే. దీని కొరకు గ్రీకు మాట ఏదో ఇప్పుడు నాకు తెలియదు. ఆఫ్రికా మాటను వారు ఈ విధంగా అంటారు, అమోయ. దాని అర్థం గాలి, కనబడని శక్తి అని. జంతువులు అమోయ నువ్వు పిలుచుకుంటవి. పాపులు అమోయని పిలుస్తారు. గాలివైన నిత్యమైన ప్రాణము మనలోకి ఉదబడినప్పుడు నిత్య జీవు కొరకు మనమెందుకు పోరాడవలను? నిత్య జీవు కొరకు మనమెందుకు ప్రయాసపడవలను? సహోదరుడా, అది తిరిగి నిన్నే కాల్చివేస్తుంది. చూసారా, అది దాన్ని చేయలేదు. అయితే దేవుడే ప్రత్యేకంగా ఆదాము పైకి నిత్య జీవాన్ని ఊదాడు. అతడు దేవునితో నిత్యుడు వ్యక్తి అయినాడు. దేవుడి వలె అతడు శక్తిని కలిగి ఉండెను. అతడు ఒక చిన్న దేవుడు. అతడు భూమికి దేవుడు, ఆకాశముకు కాదు, భూమికి దేవుడు. ఒక దినాన దేవునికి కుమారులు తిరిగి చిన్న ఒక దినాన దేవునికి కుమారులు తిరిగి దేవుళ్ళు అవుతారు. మీరు దేవుళ్ళని మీ ధర్మశాస్త్రమందు రాయబడి ఉండలేదా అని యేసు చెప్పాడు. దేవుడు ఎవరిని దర్శించాడో వారిని ఆయన దేవుడిని పిలిచినప్పుడు నేను దేవుని కుమారుడిని చెప్పుకుంటూ చేత ఎందుకు మీరు నన్ను తీర్పు తీరుస్తారు? గమనించారా, మనం ఒక లోతైన దాని నుండికి వెళ్లబోతున్నాము. అది మనము త్రవ్వునప్పుడు ఇది గమనించండి. ఇక్కడే వారు ఉన్నారు. ఇప్పుడు ఇతడు దేవుని యొక్క బిడ్డ లేక కుమారుడు. అయితే అతడు తప్పు చేశాడు. అతడు తప్పు చేస్తాడని అతనికి తెలుసును. అయితే జ్ఞాపకం ఉంచుకో, ఆదాము మోసపరచబడలేదు. అలాగని బైబిల్ చెప్తుంది 1 తిమోతి 3, ఆదాము మోసపరచబడలేదు కాని స్త్రీ మోసపరచబడింది. ఆమె అతిక్రమం చేశాను. ఆదాము హవ్వతో నడిచాడు, ఎందుకంటే ఆమె అతని యొక్క భార్య. క్రీస్తు కూడా అంతే, సాతాను ద్వారా మోసపరచబడలేదు. అయితే పెళ్లి కుమార్తెతో మరణములోనికి నడిచి వెళ్లాడు. ఆయన సంఘాన్ని ఆయన విమోచించిన కొరకై ఆయన పెళ్లి కుమార్తెతో ఆయన వెళ్లిపోయాను. ఆదామునకు తెలుసు అతని తప్పని. హవ్వతో అతడు నడిచిపోయాడు. చూస్తున్నారా, అయితే వారు విమోచించబడి కొరకై వారి కొరకు ఒక గొర్రె పిల్ల సిద్ధపరచబడి ఉండెను. ఈ దినమందు ఈ గొర్రె పిల్లలు దేవుడి చేత ముందుగా ఎరుగబడిన వారై దేవుడు పిలిచి ఉన్నాడు. ఒక విమోచకుడు ఉన్నాడని. నా తండ్రి ఆకర్షించదనే గాని ఎవడనూ నా ఎందుకు రాలేడు. రాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎందుకు వచ్చెదరు. అవునది వాస్తవమేనా? కాబట్టి ఎవరి పేరైతే గొర్రె పిల్ల జీవగణమని పెట్టబడి ఉన్నదో, జగదుత్పత్తి మొదలుకొని గొర్రె పిల్ల సిద్ధపరచబడి ఉన్నది. పునరుద్ధరణలోకి వెళ్ళడు కొరకై వారిలో ప్రతి ఒక్కరి కొరకు కృపా మార్గములు చేకూర్చుడు కొరకు గొర్రె పిల్ల సిద్ధపరచబడి ఉన్నది. సిద్ధపరచబడిన గొర్రె పిల్ల ఆదాము యొక్క గొర్రె పిల్ల. ఇప్పుడు గమనించు, ఆదాము కొరకు సిద్ధపరచబడిన గొర్రె పిల్ల ఉన్నది. అది ఈ దినమున సంఘము. సంఘము అని కాదు నా అర్థం. ఏంటో తెలుసా, దేవదూషణగా నేను చెప్పట్లేదు. ఎవరి భావాలను నేను గాయపరచాలని కాదు. అది చేయటకు నేను ఇక్కడ లేను, ఎందుకంటే నాకు నేను ముందుగానే వివరించుకుని ఉన్నాను. నేను సహాయం చేయటకొరకే ఇక్కడ ఉన్నాను. అయితే నేనేది చేయటానికి ప్రయత్నం చేస్తున్నానగా ఏంటో తెలుసా, నిజంగా ఈ సంఘాలు కాదు. ఒకే ఒక సంఘం ఉన్నది. ఇవి అద్దె ఇల్లులు. గమనిస్తున్నారా, అవి అద్దె ఇల్లులు. మంచిదే, కొద్ది నిమిషాల్లో నేను మీకు అది దూర చేయాలనుకుంటున్నాను. కేవలము అవి అద్దె ఇల్లులు మాత్రమే. నీవు మెథడిస్టు అద్దె ఇల్లు సంబంధించున్నావు, ప్రెస్బిటేరియన్ అద్దె ఇంటికి చెంది ఉన్నావు, లేదా పెంతికోస్తు అద్దె ఇంటికి సంబంధించిన వాడము. అది ఎంతకాలం సాగుతుందో అంతవరకు. చూస్తున్నారా, అద్దె ఇల్లు. చూశారా, గమనించండి, సంఘములు నిజంగా అద్దె ఇల్లు. ఒకే భావాలను కలిపి పంచుకునే ప్రజలు కూడుకునే అద్దె ఇల్లు సంఘాలు. అయితే సంఘము ఒక్కటే. నీవు సంఘములో చేరలేవు. నీవు అందులో జన్మిస్తావు. నీవు అందులో జన్మించినట్లయితే నీవు అందులో సభ్యుడు అవుతావు. నా కుటుంబం వల్లే. బ్రహ్మ కుటుంబంలో నేను 53 సంవత్సరాలు ఉండి ఉంటున్నాను. వారు నన్నెన్నడూ కుటుంబంలో చేరమని అడగలేదు. ఎందుకని, నేను కుటుంబంలో చిరనవసరం లేదు. నేను బ్రహ్మగానే జన్మించాను. మరి నీవు సంఘములో జన్మిస్తావు. మిగతావన్నీ అద్దె ఇల్లు. దాని గురించి నీవు ఎప్పుడైనా ఆలోచన చేశావా? అవునండి, ఒకరోజు నేను గడికి వస్తున్నాను. గొప్ప పరిశుద్ధమైన కెత్తలికి సంఘమని వారు పిలుచుకుంటున్న దాన్ని గురించి ఆలోచన చేస్తున్నాను. గడ్డికి వస్తూ అలాగే వెళ్లిపోతున్నాను. గట్టిగా నన్నొకటి నిలుపు చేసి దానిని ఆ విధంగా పిలవద్దు అని చెప్పినది. నేను వెనుదిరిగి చూశాను. మరలా కోయటానికి మొదలు పెట్టాను. మరలా నన్నది నిలుపు చేసి వారిని ఆ విధముగా పిలవద్దు అని చెప్పినది. వారు ఇతరుల వల్లే అద్దె ఇల్లు. వారు సంఘము కాదు, ఒకే ఒక సంఘమున్నది. గమనించారా? వారు అద్దె ఇల్లులోని సభ్యులు. ఎందుకనగా నీవు అద్దె ఇంటిలో చేరవచ్చు, అయితే సంఘములో చేరలేవు. సంఘము అందులో నీవు జన్మిస్తావు. కృత జన్మ ద్వారా నీవు ఒక సభ్యుడు అవుతావు. తదుపరి కుటుంబంలో సభ్యుడివై అందులో ఒక సహోదరు అవుతావు, సహోదరి అయి ఉంటావు. ఇక్కడ ఎంఫాటిక్ డయాగ్లాగ్ నుండి నేను కొద్దిగా చదువుతాను. ప్రకటన 17:3 ఇక్కడ అపోకాలిప్స్ ఆఫ్ ది ఎంఫాటిక్ డయాగ్లాగ్. ఇది గమనించండి, ఇది చదువుతున్నప్పుడు ఇది దానితో ఎంత రమ్యంగా పోల్చబడి ఉన్నదో. ప్రకటన 16:17 మంచిది, ఒక్క నిమిషంలో ఇక్కడ చదువుదాము. ఇది జాగ్రత్తగా వినండి. ప్రకటన 17:3 ఆ ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడి వచ్చి నాతో మాట్లాడొచ్చు ఇలాగు చెప్పాను. నేను నిఘంటువులో నుండి చదువుతున్నాను. నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు నీకు కనపరచదు. అది వాటికన్, అని మనందరికి తెలుసు. ఇక్కడ మన వద్ద అవర్ సండే విజిటర్ అను పత్రిక ఉన్నది. అది ఏమై ఉన్నది? కేథలిక్ చర్చ్ ద్వారా మనకు చెప్పబడుతున్నది. చూస్తున్నారా? ఈ జవాబు దాని గురించి చెప్పబడినది. ఒక నిమిషం ఆగు. ఇలా చెప్పారు, అన్ని రకాల పేర్లున్నవి, 666 అగుటకు అని అన్నారు. అయితే ఒక్క నిమిషము ఆగు అని నేను అన్నాను. నీ యొక్క పేరును 606 చేయవచ్చును అని అన్నారు. అయితే నేను చెప్పాను, ప్రపంచాన్ని పరిపాలించుటకు నేను 7 కొండలపైన కూర్చున్నాను. గమనిస్తున్నారా? గమనిస్తున్నారా? అవునది నిజం. గమనించండి, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడి తీర్పు కనపరచదను. జలములు, ప్రకటన 17:15 జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, భూరాజులు ఆమెతో వ్యభిచరించి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులైరి. ఇప్పుడు గమనించండి, అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా. ఇప్పుడు ఎంఫాటిక్ డయాగ్లాట్ చూడండి. దేవదూషణ నామములతో నిండుకుని ఎర్రని మృగం మీద కూర్చునే యొక్క స్త్రీని చూచితని కింగ్ జేమ్స్ ముద్రణలో చెప్పబడుతుంది. ఫుల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ బ్లాస్ఫెమీ అని, అనగా దేవ దూషణ నామములతో నిండుకుని అని. ఒక నిమిషం, ప్రకటన 3 ఒక నిమిషం తీస్తాను. మంచిది, అది ఇక్కడ ఉన్నది. మంచిది, నా భావం ప్రకటన 17 అని, 7 కాదు 17. 3 వినండి, అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని ఎర్రని మృగం మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితని. ఆ విధంగా ఆంగ్లము ఉన్నది. అయితే ఆదిమ గ్రీకులోని ది డయాగ్లాట్ లో ప్రకటన 17:3 ఇలా చదవబడుతుంది, ఆత్మలో నన్నతడు అరణ్యమునకు కొనిపోయాడు. దేవ దూషణలతో నిండుకుని నామ్ములు గలదై ఎర్రనే మృగం మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితని. అది ఎంతో విశేషమున్నది. దేవ దూషణ నామములు, దేవ దూషణలతో నిండుకుని నామములు. ఏంటది? ఆమె వేశ్యలకు తల్లి. మనందరికీ అది తెలుసు. మరి ఏంటది? మంచిది, అదే రోమన్ కేథలిక్ సంఘం అవుతున్నది. అయితే ఆమె దేవ దూషణలతో నిండుకుని నామములతో నిండుకుని ఉన్నది. మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్, లూథరన్, అవన్నీ దేవుని సంఘాలని పిలుచుకుంటున్నవి. దేవ దూషణలతో నిండుకునే నామములు అవి. ఎంతో తేడా ఉన్నది. దేవ దూషణ నామములు మరియు దేవ దూషణలతో నిండుకునే నామములు మధ్య దేవుని సంఘమని వారు పిలుచుకుంటూ లోకమీదుట తామే కనపరుచుకుంట కార్డు పార్టీలు, త్రాగుడులు, కొనసాగించడములు, సూపుల విందులు మొదలను చెత్తంతా చేస్తారు. ఒకే ఒక సంఘమున్నది, అందులో నువ్వు జన్మిస్తావు. గొర్రెల రక్తములో నీవు కడుగబడి పరిశుద్ధాత్మచేత ముద్రించబడే వరకు నీవు అక్కడికి రానవసరం లేదు. దేవ దూషణ నామములు, దేవ దూషణలతో నిండుకునే నామములు, ఎంతో తేడా ఉన్నది. అర్థమైందా? నేను ఇక్కడికి వస్తూ ఉదయం నేను చదువుకుంటున్నప్పుడు ఇది నేను పట్టుకున్నాను. ఒకటి నాతో ఇలా చెప్పినది, నీవు నీ గదిలోనికి వెళ్ళు, నీ డయాగ్లాగ్ తీసుకో. ఏం లేదు, అది కేవలం విధేయతే అంతే. లోపలికి నడుచుకుంటూ వెళ్లాను. ప్రకటన 17 తీసుకున్నాను. దీని కొరకు నీవిది నన్ను చదవమంటున్నావు అని అనుకున్నాను. చదవడం ప్రారంభించాను. నేనది సంధించిన వెంటనే అక్కడే అది ఉన్నది, నేను పెన్సిల్ తీసుకుని రాసుకున్నాను, అక్కడే అది ఉన్నది అని నేను చెప్పాను. సంస్థాపక సంఘాలకు వ్యతిరేకంగా నేను తన్ని వేస్తున్నానని వారు గగ్గోలు పెడుతున్నారు. అట్టి దేవ దూషణలతో నిండుకునే నమ్ములతోనే వారికి వారు దేవుని సంఘాలని, క్రీస్తు సంఘాలని, మెథడిస్ట్ సంఘాలని, ఇంకా సంఘాలని పిలుచుకుంటున్నారు. అవి అద్దైలలు సంఘాలు కాదు. ఒకే ఒక సంఘం ఉన్నది, అది ప్రభువైన యేసుక్రీస్తు సంఘము. అదేంటి? భూమిపైన అమలులో నుండినటువంటి మర్మమైన యేసుక్రీస్తు శరీరము. ఈ యొక్క ఏ సభలలో ఉన్న వారైనప్పటికీ వారిని సభ్యులుగా తయారు చేసి క్రీస్తు శరీరంలో సభ్యునిగా చేయును. నీవు అందులో జన్మించవలసి ఉన్నది అందులో చెరుటు కాదు. అందులో చెరితే దేవ దూషణకరమైన నమ్ములతో నిండికొనేది అవుతున్నది. ఈ స్త్రీ యొక్క శక్తి ఇప్పుడే ఇక్కడ చూడండి. భక్తిని గుర్చి విధుర భావాలు గల వారంతా వారిని తీసుకుని వారిని అలస్కాకు పంపుట, మీరది చూశారు. మన యొక్క విడ్డూరమైన నమ్మకాలు ఏంటది? సమాఖ్య, ప్రపంచ సంఘముల సభ లెక్ సమాఖ్య, కేథలిక్ వారి పెద్ద దానితో ఇప్పుడు వేటికెనకు వెళుతున్నారు. అక్కడ నుండి వారెక్కడికి ప్రయత్నిస్తున్నారు? ఈ బిషప్లు వీరందరూ కమ్యూనిజం కు వ్యతిరేకంగా పోరాటానికై ఒక ఒప్పందానికి వచ్చటకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచము కమ్యూనిజముతో పోరాడుట, అది కేథలిక్ తో చెరుటు మాత్రమే అవుతున్నది. ఈ దినం ఎలాగున్నదో అలాగే ఇక్కడే మనమున్నాము. నేను చెప్పినట్లుగా మనం అసలు దివాలా తీసాము. మనం అడుక్కుంటున్నాము ఇప్పటి నుండి 14 సంవత్సరాలకు చెల్లించవలసిన దానిని, ఆ ద్రవ్యాన్ని పన్నుల పేరిట ఖర్చు చేస్తున్నాము. మనం ఎంత దూరం వెళ్లామో అది తెలుపుతున్నది. ప్రపంచ ధనం ఎవరి వద్ద ఉన్నది? కేథలిక్ సంఘం యొద్ద. అమెరికా దేశానికి అది ఎలా అప్పబెడుతున్నది? ఈ పొగాకు, విస్కీ మొదలైన కంపెనీలను ఉంచడం ద్వారా. నిజంగా వారిని చూచినప్పుడు వారి యొక్క జన్మ హక్కులు రోమన్ కేథలిక్ సంఘానికి వారు అమ్మివేస్తున్నారు. మనం కలిసిపోయాము. వార్తాపత్రిక చదివిన దానికంటే విశదంగా, మరింత విశదంగా ఇది మీరు కనిపెట్టండి. ఇది ఇక్కడే ఉన్నది. చూశారా? వారు మెథడిస్ట్, బాప్టిస్ట్, ప్రెస్బిటేరియన్ మొదలైన వారంతా దేవుని సంఘం అని పిలుచుకునేవారు. కేథలిక్ అవునాడిదంతా దేవ దూషణతో నిండుకునే నమ్ములు. ఈ మృగం యొక్క బలమే నిన్ను నీవు పిలుచుకుంటున్నావు. కొంచెం కాలం క్రితము ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయడం కొరకు నేను ఆసుపత్రికి వెళ్లాను. నేను చెప్పాను ఆమె నా తల్లి అని, తల్లి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్తున్నాము అని అన్నాను. ఆ తెరలాగు అని ఒక స్త్రీ అన్నది. నీవు క్రైస్తవు రాలివా అని అడిగాను. మేము మెథడిస్టులము అని ఆమె అన్నది. వందనాలు, నీ ఒక విశ్వాసి అని అనుకున్నాను అని అన్నాను నేను. వెంటనే ఆ తెరను నా ప్రక్కకి లాగాను. గమనిస్తున్నారా? కనుక నీవు క్రైస్తవుడు కానట్లయితే అది వేరే విషయం, అవునా? అయితే మేము మెథడిస్టులము, అది దేవదూషణ. మృగము, సంఘాలు, పిలుచుకునే సంఘాలు, వారు సంఘాలు కాదు. అది రికార్డ్ చేయబడుతుందని నమ్ముతున్నాను. అవి సంఘాలు కాదు, అవి అద్దె ఇళ్లలు. ప్రజలు అందులో చేరుతారు. అయితే జీవం గల దేవుని సంఘంలో నీవు చేరలేవు. పరిశుద్ధాత్మ బాప్తిస్మ వలన అందులో నువ్వు జన్మిస్తావు. నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వలన ఈ సద్గుణాలన్నీ నీలో ముద్రించబడతావి. కనుక దేవుని మనుగా పుట్టిన వాడు పాపము చేయలేడు. అక్కడ నీవు ఉన్నావు. ఓ, దినమంతా మనం మాట్లాడుకోగలం. మాట్లాడుకుందామా? సంఘమన్నది దేవుని యొక్క శ్వాస వలన, ఊపిరి వలన జన్మించిన మరోమైన క్రీస్తు శరీరము. మీకది అర్థమైందా? దేవుని యొక్క సంఘము దేవుని శ్వాస వలన, దేవుని యొక్క ఊపిరి వలన జన్మించున్నది. దేవుడు ఆదాము యొక్క ఆత్మ సంబంధముగా నాశికానందరములో శ్వాసన ఉదగా అతడు జీవించు ప్రాణి అయ్యాడు. పెంతికోస్తు వారిని గురించి మీకు తెలుసా? నిజమైన పెంతికోస్తు సంఘము దేవుని యొక్క శ్వాస వలన జన్మించినది. అది మీకు తెలుసా? ఒక నిమిషం నేను ఒకటి చదవనివ్వండి. పరిశుద్ధ యోహాను అని అనుకుంటాను. అది దేవుని సంఘము కాదో మనము చూద్దాము. అది 16, 19, 20 అని అనుకుంటున్నాను. మంచిది, ఇక్కడే ఉన్నదని అనుకుంటున్నాను. సరే, దేవుని యొక్క శ్వాస వలన లేదో సంఘము జన్మించినది. నేను మీ కొరకే చదువుతాను. ఆరంభములో ఆదాం వలె గమనించండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్య నిలచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను, ప్రక్కను చూపగా శిష్యులు ప్రభును తూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. గమనించండి, ఆయనను పంపిన తండ్రి ఆయనలో వెళ్ళాడు. యేసు ఆయన శిష్యుని పంపినప్పుడు ఆయన అతనితో వెళ్ళెను. పంపియున్నది ఒకరే. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సంఘము దేవుని శ్వాస వలన జన్మించినది. ఈ సారూప్యము ఒక స్థితి ఎందు అక్కడ రూపుదిద్దుకున్నప్పుడు దేవుడు వారిపైకి శ్వాసను వదులు, వారు పరిశుద్ధాత్మ పొందుకుంటారు. అప్పుడే నీవు దేవునికి కుమారుడువు. నీవు కోరుకున్న దేనిలోనైనా నీవు చేయగలుగుతావు. అయితే నీవు జీవంగల దేవుని సంఘంలో జన్మించావు. దేవుని యొక్క శ్వాస ద్వారా జన్మించిన వాడవై దేవుడు వారిపైకి శ్వాసను ఉది పరిశుద్ధాత్మను పొందుడి అనేను. అక్కడే నీ ఉన్నావు, వచ్చి చేరు. నీ పేరు అక్కడ పెట్టు, నీ మశాల విందులో వచ్చి చేరు. అది కాదు, నీవు అద్దె ఇళ్లలో చేరుతావు. నీవు మెథడిస్టు అద్దె ఇంటిలోనైనా, బాప్టిస్టు అద్దె ఇంటిలోనైనా, ప్రెస్బిటేరియన్ అద్దె ఇంటిలోనైనా, కెథోలిక్ అద్దె ఇంటిలోనైనా, లేక పెంతెకోస్తు అద్దె ఇంటిలోనైనా నీవెందులో చేరాలనుకుంటే అందులో నీవు చేరుకుంటావు. అయితే నీవు అద్దె ఇంటిలో చేరుతున్నావు సుమా. నీవు దేవుని బిడ్డవైనప్పుడు దేవుని శ్వాస ద్వారా నీవు జన్మించావు. ఆమేన్. దాన్ని వంటరి దాని గాని వదిలివేసే మంచిది. ఆ తర్వాత దేవుని యొక్క జీవం కూడా నీలో ఉండి ఉన్నది. యేసు చెప్పాడు, ఒక నిమిషం. యేసు చెప్పాడు, నేను ద్రాక్ష వల్లని మీరు తీగలు. చూడు, యేసుతో వారి గడబిడలు ఏంటి? యేసుతో వారి గడబిడలు ఎందుకంటే ఆయన మనుషుడై ఉండి తను తాను దేవుడుగా చేసుకుంటున్నాడు. ఆయన దేవుడై ఉండెను, దేవుడు క్రీస్తులో ఉండెను. చూస్తున్నారా, ఆయన వారితో చెప్పాడు, నా వైపు చూడవద్దు, అది నేను కాదు, అది తండ్రియే. ఆయన నాయందు జీవించుచున్నాడు. అవునా, మరియ ద్వారా జన్మించిన ఆ చిన్న శరీరం వైపు వారు చూచుచుండరి. గమనిస్తున్నారా, అది దేవుడు కాదు, అది దేవుని కుమారుడై ఉండెను. అయితే దేవుడు ఆ శరీరంలో ఉన్నాడు, అది దేవుడు. ఆయన చెప్పాడు, నేను నా తండ్రి క్రియలు చేయనీయడలా, అప్పుడు నన్ను గద్దించుడి. అయితే నాలో పాపమున్నదని మీలో ఎవరు గద్దించగలరు? వాక్యములోని అవిశ్వాసము. దేవుడు పలికిన ఏ మాట నాలో నెరవేరలేదు. పాపమనగా అవిశ్వాసము. నాలో పాపమున్నదని మీలో ఎవరు నెరారోపణ చేయగలరు? పాపమనగా అవిశ్వాసము. నాకు చూపించండి, నా తండ్రి యొక్క క్రియలు నాలో లేనిదిలా, అప్పుడు మీరు నన్ను నమ్మవద్దు. మీరు నన్ను నమ్మకపోయినప్పటికీ నేను చేయు క్రియలు నమ్మండి, అవి నన్ను గుర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. లేదా తండ్రి నాలో ఉండి తనకు తాను సాక్ష్యమిచ్చుచున్నాడు. ఎందుకనగా దేవుడు క్రీస్తులో ఉండి లోకముతో తాను సమాధాన పరచుకుంటున్నాడు. అర్థమైందా? ద్రాక్షవల్లిలో ఉన్న అదే జీవము తీగల్లో కూడా ఉంటుంది. అందులో నీవేలాగు చేయగలవు? నీ చేతి కాదు. ఆరిజోన్ లో ఉన్న సహోదరు షారిట్ యొక్క వనములో కొద్ది కాలం క్రితం నేను ఒక చెట్టును చూశాను. అది 9 రకాలైన పుల్లని పండ్లను కలిగి ఉన్నది. ఏంటది? అది ఒక నారింజ చెట్టు, ఒక బొద్దుస్థలి నారింజ. అయితే దానికి నిమ్మ, బద్దకాయ, పుల్ల ద్రాక్ష, ద్రాక్ష పండ్లు అన్ని రకాలు ఉన్నవి. నేను నిలబడి ఆ చెట్టు వైపు చూశాను. సహోదర షారి, ఆ చెట్టు నారింజ చెట్టు అనుకోనా అని అడిగాను. తప్పకుండా అని అతను అన్నాడు. ఎలాగ వచ్చినవి అని అడిగాను. ఇక్కడ ద్రాక్ష పండ్లున్నవి చూస్తున్నాను, ఇక్కడ బద్దకాయలున్నవి, ఇక్కడ పుల్లని ద్రాక్ష ఉన్నది, ఇక్కడ నిమ్మ ఉన్నది, ఈ మిగతా పండ్లన్నీ అని అడిగాను. అవి ఎలాగ వచ్చినవి? చూడు, అవి అంటుకట్టబడి ఉన్నవి అని అతను చెప్పాడు. ఓహో, నేను ఒకటి అడగాలనుకుంటున్నాను అని అన్నాను. నీవు ఈ ద్రాక్ష పండ్లు నిమ్మ పెరిగి వేస్తావు, వచ్చే సంవత్సరం ఏమొస్తావి? ఆ తర్వాత దాని నుండి నారింజ వస్తుందా? ఓ లేదు, దాని నుండి నిమ్మ వస్తున్నది. అలాగా నీకు వందనాలు అని నేను చెప్పాను. చూస్తున్నారా, నీవు దాన్ని చేయలేవు, నీవందులో చేరలేవు. అయితే అతను చెప్పాడు, ప్రతిసారి కూడా చెట్టు ఒక సంవత్సరం పెద్దదై పొంగుతుంది, కొత్త కొమ్మలు పెడుతుంది. ద్రాక్ష మాత్రమే కొమ్మను పెట్టినట్లయితే అది నారింజలే కాస్తుంది. మనం ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆయనలో సభ్యులుగా చేరుటకు ప్రయత్నిస్తున్నాము. క్రైస్తవం పేరిట మనం జీవిస్తున్నాము. ఎందుకనగా అది ఒక ఆశ్చర్యమైన మాట అయిపోయినది. మనము పుల్లని పండ్లము, క్రైస్తవ సంఘము అని. అయితే ద్రాక్షవల్లి తనకు తానే ద్రాక్షవల్లి పుట్టించితే అది పుట్టించిన మొదటి ద్రాక్షవల్లి వల్లే అది ఉంటుంది. మొదటి ద్రాక్షవల్లి మొగ్గ వేస్తే దాని వెనుక అపోస్తుల కార్యం పుస్తకము వారు వ్రాసారు. అదే మరొకటి పుట్టించినట్లయితే దాని వెనకాల ఆ కార్యముల పుస్తకమునే అది వ్రాస్తుంది. అవునది నిజం. కాబట్టి నీవు ఊరకనే అద్దె ఇళ్లలో చేరుతున్నావు. అయితే ద్రాక్షవల్లిలో నుండి నీవు పుట్టినట్లయితే నీకు ఫలం ఉండవలసి ఉన్నది. అవునది నిజం, నీకు ఫలం ఉండవలసి ఉన్నది. అయితే దానితో నీవేమి చేస్తావు? నీవు పైకి భక్తి కలిగిన వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉన్నావు. నీవు సూచికలను తృణీకరిస్తున్నావు, నీవు అద్భుతాలను తృణీకరిస్తున్నావు, నీవు పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు, నీవు భాష మాట్లాడటం తృణీకరిస్తున్నావు, నీవు దర్శనాలను తృణీకరిస్తున్నావు, నీవు ప్రవచనాలను తృణీకరిస్తున్నావు, నీవు స్వస్థతను తృణీకరిస్తున్నావు, ఇంకా ఒక్క పేరుతో నిన్ను పిలుచుకుంటున్నావు. ఈ విధంగా పరిశుద్ధాత్మ చెప్పటంలో ఆశ్చర్యమేమీ లేదు. దేవ దూషణలతో నిండుకునే నామములు గల ప్రజలు నిజం పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి తమ తాము క్రైస్తవులుగా పిలుచుకునడం, అయితే దాని శక్తిని నిరాకరించుట. ఆ విధంగా తిరిగిపోయి ఉండి నానా విధమైన దురాశలతోనున్న అవివేక స్త్రీలను నడిపించు విధము అదే. అన్ని విధాలైన సంస్థాపక సంఘాలు, సంఘము ఈ విధమైన సొసైటీలతో ఆ విధమైన ముఠాలలో మ్రగిపోవుట. యేసుక్రీస్తు ఒక వర్గమును కూర్చున్న సంగతి ఏంటి? చూశారా, మనకి ఇతరత్ర అంతా ఉన్నది. సంఘం యొక్క భారాన్ని మనము క్రింద పడవేశాము. అక్కడే నీవు ఉన్నావు. నీవు సంఘములో ఎన్నడూ చేరలేవు. నీవు అద్దె ఇంట్లో చేరుతావు. నీవు అద్దె ఇంట్లో సభ్యుడవు. అద్దె ఇల్లు వలె ఒక వర్గము ప్రజలలో సభ్యుడు అవుతావు. నీవు దీన్నే నమ్ముతున్నాము. మేము దీన్నే నమ్ముతున్నాము. మాకు మా హెచ్చరికలు ఉన్నవి, మాకు మా కార్యనిర్వాహాలు ఉన్నవి. నీవు సంఘముగా పిలువబడి దానిలో నీవు చేరినప్పుడు నీవు అదే చేస్తావు. అయితే సంఘములో చేరలేవు. సభ్యులతోనున్న అద్దె ఇంటిలో నీవు చేరుతావు, సంఘములో చేరలేవు. ఎందుకనగా ఆ సంఘములో జన్మించావు. ఒక్క నిమిషం ఆగు, గమనించు. ఆ తర్వాత నేను ముగిస్తాను. గమనించు, నన్ను క్షమించండి, అది చెప్పాలని కాదు నా భావము. ఆ ఆత్మ చేత ఈ వధువును దేవుడు పదును పెట్టినట్లయితే, అలాగినట్లయితే అది వ్యక్తులను కూడా అదే ఆత్మ చేత పదును పెట్టును. గమనిస్తున్నారా? అలాగైతే ఆ రాజ్యములోకి నీవు జన్మించావు. అలాగైతే ఈ సంఘములో ఉన్న జీవమే ఆ సంఘములో ఇంటున్నది. అందులో 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 ఉంటుంది. యేసు అగు ద్రాక్షవల్లియగు పై గులలో ఉన్న ఈ జీవమే ఆయన మొగ్గ వేసిన లేక ఆయన నుండి వచ్చిన ప్రతి అవయములో ఉంటున్నది. మహిమ కలుగునుగాక. నేను చేయు విషయాలతోనే, నేను చేయు కార్యములే మీరు కూడా చేయుదురు. క్రీస్తు శరీరం యొక్క నిజమైన అవయవమైనది, దానికి వేరే పేరును తగిలించుకోలేదు. వ్యక్తులు చేయు ఓ కార్యాలే వారు ఎక్కడి నుండి వచ్చారో రుజువు చేస్తున్నది. అతడు కలిగి ఉన్న జీవమే అతను ఎవరై ఉన్నది రుజువు చేస్తున్నది. ఏ శరీరానికి నీవు సంబంధించున్నావు? క్రీస్తు శరీరానికి. మరి ఎందులో చేరావు నీవు? నేను చేరలేదు, నేను అందులో జన్మించాను. చూస్తున్నారా, నేను అందులో జన్మించాను. నీవు వారికి చెప్పనవసరం లేదు. ఏమి జరిగినదో వారికి తెలుసును. నీవు దీపాన్ని వెలిగించి కుంచుము కింద ఎలా పెట్టగలుగుతావు? ఆయనే చెప్పాడది. చూశారా? లేదు లేదు, నీవు దేవుని రాజ్యంలోకి జన్మించినప్పుడు యేసులో ఉన్న జీవమే, సాక్షాత్తు ఆ జీవమే నీలో ఉంటుంది. అప్పుడు నీవు ఆత్మల గురించి ఆశ కలిగి ఉంటావు. అప్పుడు బలిపీఠం యొద్దకు రమ్మని ప్రజలను నీవు భిక్షమెత్తవు. బలిపీఠం యొద్ద ఉన్నవారి యొద్దకు వచ్చి వారితో కలిసి వేడుకోమని నీవు ఒకరిని పిలవనవసరం లేదు. కార్యాలు వాటికవే కదిలిపోతవి. ఎందుకనగా అవి నీలో ముద్రించబడి ఉన్నవి. నీవు దేవుని యొక్క ప్రామాణిక గదివి. పరిశుద్ధాత్మ చేత నీవు ముద్రించబడ్డావు. పరిశుద్ధాత్మ అంటే అర్థమేటో తెలుసా? నేను ఎగిరాను, కేకలు పెట్టాను, నాకేదోగా వింతగా అనిపించినది అని అర్థం కాదు. అవి మంచివే. నేను ఎగిరాను, కేకలు పెట్టాను, వింతగా భావించాను, నేను భాషలతో మాట్లాడాను, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడనని నేను నమ్ముతున్నాను. వాస్తవం నేను అర్థం చెప్పాను. అవునండి, నేను అది కూడా నమ్ముతున్నాను. అయితే అది కాదు, దాని గురించి కాదు నేను మాట్లాడుతున్నది. ఎక్కడో ఒక చోట కన్నము ఉండవచ్చు, ఇక్కడ నీ సహనములో కన్నము ఉండవచ్చు. నేను ఒక చెంపు మీద ఒకరు కొట్టని రెండవది తిరుపుతావా? అయితే నీవంటావు ఆ మురికి వేషధారి అని అంటావు. అలాంటప్పుడు ఒక చోట కన్నము కారుతుంది, మనం అది అలాగే వదిలివేయటం మంచిది. మంచిది, అయితే నా భావం ఏంటో తెలుసా? అయితే నీవు క్రీస్తు శరీరంలో ముద్రించబడినప్పుడు అప్పుడు నీవు ఆత్మ పురుడు అవుతావు. నీవు దేవుని కుమారుడు. ఓ 10 నిమిషాలు, నేను ఇక్కడ ఒకటి చదవాలని అనుకుంటున్నాను. మరి ఇంకా 10 నిమిషాలు నాతో కలిసి ఒచ్చుకోగలరా? నేను ఒకటి చదవాలనుకుంటున్నాను. కొద్దిగా యథార్థంగా చిక్కుడుకాయల కాలం నేను మీకు నిశ్చయిస్తున్నాను. 10 నిమిషాలు మనం ఇది చదివితే అది కొనసాగించడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడే నా మనసులోకి వచ్చినవి 2 విషయాలు ఉన్నవి. నేను వాటిని చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం తిప్పుదాం. అది నిత్య జీవుని గురించి మాట్లాడుతున్నది. ఈ నిత్య జీవం యొక్క సమస్య, దేవుని జీవుని గురించి అది ఏమి చెప్పినదో మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ గమనించండి, యూదుల అధికారి అయిన నికోదేమును పరిశీలకుడు ఉండెను. అతను రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎదుగుదము. దేవుడు అతనికి తోడేమిటి కాని నీవు చేయించిన సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అక్కడ ఆ సన్నిధి సభ వారు ఆయన దేవుని కుమారుడని వారు గుర్తించారు. అది వారి ఎదుగుదరు. వారి యొక్క అధికారి ఇక్కడే ఆయనతో చెప్పుచున్నాడు, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము, ఎందుకనగా దేవుని యొక్క జీవమే నీళ్ళు నుండి ప్రవహిస్తున్నది. అవును, నీ యొక్క బోధ నీ స్వంతది కాదని మాకు తెలియను. అది దేవునిది, ఎందుకనగా దేవుడు దాని దూరం చేయుచున్నాడు. అవునా, దేవుని యొక్క జీవము నేరుగా నీళ్ళు నుండి ప్రవహిస్తుంది. ఇప్పుడు గమనించండి, అందుకు యేసు అతనితో, ఒకటి కొత్తగా జన్మించిదని కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అయ్యో, నా సంఘములో నీవు చేరితేనే కాని, ఓ చూడు, నీవేలా దిగిపోతున్నావో చూడు చూడు. యేసును ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయు నై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసరును. గమనిస్తున్నారా? వెంటనే వెనుకకు రండి, చూడండి. గాలి తనకిష్టమైన చోటను విసరును. నీవు దాని శబ్దము విందువే కాని శబ్దం విందువు. అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మములవుగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఇలాగూ సాధ్యములని ఆయన అడుగుగా నీవు ఇస్రాయేలుకు బోధకుడు పోయి ఉండి వీటిని ఎరుగువా? అక్కడ చూడండి సహోదరుడా, ఒక డిడి, పిహెచ్డి, ఎల్ఎల్డి, గమనిస్తున్నారా? వీటిని ఎరుగువా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, సూచన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మాకు ఈ సంగతులు తెలుసు, మేము వాటిని చూశాము, అది మాకు తెలుసును. సంఘములో చేరే మనిషి, నీవు మా సాక్ష్యం అంగీకరింపరు. చూశారా, భూ సంబంధ సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముదురు? ఇక్కడ వినండి, ఇప్పుడు గమనించండి. మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉన్న మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. ఆ ఒక్కదాన్ని లెక్కించు. క్రీస్తుని గురించి మీరేమి తలుస్తున్నారు అని ఒకసారి ఆయన అడిగాడు తెలుసా? ఆయన ఎవరి కుమారుడు అని. దావీదు కుమారుడు అని వారు చెప్పారు అని ఆయన చెప్పాడు. అలాగైతే నీవు నా పుడి భాషలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని ఆత్మయందు దావీదు ఆయన గురించి ఎందుకు పలికెను అని ఆయన అడిగాడు. ఆయన ప్రభువు, కుమారుడు ఎలాగ అవుతాడు? అప్పటి నుండి ఆయనను ఎవరు ఏమీ అడగలేదు. ప్రకటనలో ఆయన చెప్పున్నాడు, నేను దావీదు వేరు చిగురు అని. అవును కదా, నేనే ద్రాక్షవల్లిని, తీగను. ఆరంభమును నేనే, ఆరంభమునకు ముందు ఉన్నవాడను. నేనే ఆదియైన ఇంటిని, నేనే చిగురును కూడా. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, పరలోకమందున్న మనిషి కుమారుడు తప్ప పరలోకం నుండి దిగి వచ్చిన వాడెవడనూ లేడు. ఒకసారి ఒక స్త్రీ నన్ను ఒక ప్రశ్న అడిగినది, దీని నాకు జవాబు చెప్పు అని నేను అడిగాను. గెచ్చిమైన తోటలో యేసు ఎవరికి ప్రార్థన చేశాడు అని. ఇప్పుడు పరలోకమందున్న మనిషి కుమారుడు పరలోకమును దిగి వచ్చిన వాడు తప్ప పరలోకమునకు ఎక్కిపోవాడు ఎవరునూ లేడు అని. ఆయన ఎవరిని గుర్చి మాట్లాడుచుండెను? ఆయన ఇక్కడే ఆయన మేడపైన నిలబడి నికోదేముతో మాట్లాడుతూ నేను పరలోకములో ఉన్నాను అని చెప్తున్నాడు. అవునది నిజమేనా? ఈ రాత్రికి అది విడిచిపెడదాం. ఏమంటారు? ఆలస్యం అవుతుంది. ఈ మధ్యాహ్న వేళ దాన్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. సంఘంలోకి మీరు ఎలా చేరగలుగుతారు? జన్మ ద్వారా. దేని ద్వారా? దేవుని యొక్క ఉపిరి చేత. జీవంగల దేవుని ఆత్మ నాలో ఉపిరి ఊదు, నాలో ఉపిరి ఊదు. అది నా యొక్క ప్రార్థన. పరిశుద్ధాత్మ ఊదును కాక దేవుని యొక్క ఉపిరి ఏంటది? దేవుని రాజ్యము కొరకై ముద్రించబడుట నేను ప్రప్రథంగా ఒప్పుకోలు చేసినప్పుడు యేసుక్రీస్తు నేను నమ్మియున్నాను అని ఎరుగుట. అవును. అటు తర్వాత నా విశ్వాసానికి సద్గుణమును, దైవిక సద్గుణమును, అటు తర్వాత నా సద్గుణానికి దేవుని వాక్య జ్ఞానము నేను కలుపుతాను. నా జ్ఞానానికి నేను ఆశ నిగ్రహమును, నన్ను నేను లోపరుచుకుంటాను నేను కలుపుతాను. నేను దాన్ని ఇష్టపడుతున్నాను. నన్ను నేను స్వాధీనపరుచుకున్న దానితో నన్ను పటాభిషేకము చేయుము. సముద్ర ధర నుండి సముద్ర ప్రకాశం వరకు సహనము. ఓ ఎంత గొప్పదో! పరీక్షించబడుట బాధపడవద్దు. సాతాను అందుకొరకై నిన్ను పరీక్షిస్తుంది సుమా. ఇప్పుడు నేను నిచ్చెన ఎక్కుతున్నాను. నేను సద్గుణాన్ని, జ్ఞానాన్ని, ఆశ నిగ్రహాన్ని కలిపాను. ఇప్పుడు నేను సహనమును కలపవలసి ఉన్నది. నేను ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు. నేను సహనమును కలిపిన తర్వాత నేను భక్తిని కలుపుతాను. అది ఏంటో మీకు తెలుసా? దేవుని వలె ఉండుట నేనది కలిపాను. నాకు నేనుగా అమర్యాదగా నడవకూడదు. క్రైస్తవ పెద్ద మనిషి ఉన్నట్లుగా ఉండు, ధరించుకున్నట్లుగా ఉండు. ఉండకు, నాలో ఒకటి ఉన్నది, దేవుని ప్రేమ నాలో మండుచున్నది. చూశారా, చూశారా? నేను 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 అని చెప్పటం కాదు. బాయ్, నేను చేయగలను. అయితే నేను చేయకుండుట మంచిది. గమనిస్తున్నారా? ఎలాగైతేనేమి, అది అక్కడే ఉన్నది. అది ఒక జన్మ. నేను ఇందులోకి జన్మిస్తాను. ఇందులోకి, 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 ఇందులోకి. ఆ తర్వాత దేవుని ప్రేమ ప్రేస్తూ నా లోపలికి వచ్చి పరిచర్య కొరకై నాలో ఉన్నదానినంతా ముద్రించును. చూస్తున్నారా? ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మ నాకు ఇచ్చినప్పుడు ఆయన ఏమి చేస్తాడు? నిన్ను ఒక ప్రత్యేక స్థలంలో ఉంచి నిన్ను ముద్రిస్తాడు. చూసారా? అప్పటి నుండి నీవు వ్యత్యాసకరమైన వ్యక్తివి. ఇక నీవు లోకానికి సంబంధించిన వాడవు కాదు. చూస్తున్నారా? నీ నిర్మితమే వేరు, నీ వస్త్రధారణయే వేరు. ఈ బయట వస్త్రాలు కాదు, కాదు, కాదు. నేను వింతగా ప్రత్యేకంగా ఉండవని అవసరం లేదు. చొక్కా కాలర్ పైకి తిప్పి పొడవాడి చొక్కా వేసుకున్నట్లు కాదు, కాదు, కాదు. నీవది చేయకూడదు. ఆత్మ సంబంధమైన వస్త్రము లెక్కకి వస్తున్నది. పెళ్లి వస్త్రం నీకు ధరింపు చేయబడుతున్నది. ఇక నీవెవరు? యేసువలే ఉంటావు. గమనించు, ఆయన కమ్ముకొనబడ్డాడు. వారి ఎదుట ఆయన రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రము సూర్యుని వలె ప్రకాశవంతమైనది. యేసు ఆయన అక్కడే ఉన్నాడు. దేవుడు తన సొంత కుమారుని స్థానమునుంచాడు. చూస్తున్నారా? అప్పుడు అక్కడ మోషే వచ్చాడు. అక్కడకు అప్పుడు అక్కడికి ఏలియా వచ్చాడు. పేతురు అన్నాడు, చూడు ఇక్కడ ఉండటం మంచిది. చూశారా? మనుషుడు ఎంత పరవశుడయ్యాడో. ఓ దైవికమైనది, అతీతమైనది ఒకటి జరిగినది. మనం మూడు పరిశ్రమలు కడదాము. ఒకటి మోషే కడదాము, ఒకటి ఏలియా కడదాము, ఒకటి నీకు కట్టదాము. అతను మాట్లాడుతూ ఉండగానే పెయింట్ అనే దేవుడు విషయమంతా ముసివేసి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పాడు. మోషే ద్వారా నేను అడిగిన ఇవన్నీ, మోషే ద్వారా ధర్మశాస్త్రం పెట్టబడిను, ప్రవక్తల ద్వారా న్యాయము కోరబడిను, దాని అంతటిని ఆయన నెరవేర్చాడు. ఆయన మాట వినుడి. ఇప్పుడు నేను చిత్రం మీద నుండి నిష్క్రమిస్తున్నాను. ఆయన మాట వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఓహో, ఎంతటి మనోహరమైన విషయం అది. అలాగైతే ఈ గుణ విశేషాలని మనం కలిగిన తర్వాత, దేవుని సద్గుణాలన్నీ పొందుకున్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి రాజ్యములోకి మనల్ని ముద్రిస్తుంది. దిగులు పడవద్దు. నీవది కలిగి ఉన్నావని ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును కాక. నేను అది కలిగి ఉన్నానని నాకు తెలుసు. నేను భాషలతో మాట్లాడాను అని నీవేమి చెప్పనవసరం లేదు. దేవునికి మహిమ, నేను దాన్ని పొందుకున్నాను, అది నాకు తెలుసు. ఒకసారి నేను ఆత్మను నాట్యం చేశాను. దాని గురించి నీ ఒక్క మాట కూడా చెప్పనవసరం లేదు. నీవది కలిగి ఉన్నావని ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు. దిగులు పడవద్దు. దానికదే సాక్ష్యమిస్తుంది. ప్రజల మధ్య ఆయన తెలియజేయబడతాడు. దేవుని దీవించును. కాబట్టి ఈ ఉదయం మీతో ఉన్నందుకు, ఈ సహవాస సమయం గడిపినందుకు ఆనందంగా ఉంది. వినండి, మా యొక్క చిన్న సంఘము చిన్నది అయినప్పటికీ ఇక్కడికి వచ్చుచున్న ప్రజలకు తగినంత స్థలం మేము చేకూర్చలేకున్నాము. మేము ఒక సంస్థాపక సంఘము కాదు. మేము నమ్ముతున్నాము ప్రతి సంస్థాపక సంఘములో సహవాసం కలిగి ఉంటాము. మీరు ఇక్కడికి రండి, ఎందుకంటే మీరు రావాలనుకున్నారు కాబట్టి రండి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. ప్రతి వ్యక్తి, ప్రతి స్థాపక సంఘమును మేము కోరుతున్నాము. వారి యొక్క అన్ని స్థాపక సంఘాల్లో క్రైస్తవులు ఉన్నారని నేను నమ్ముతున్నాను. వారు క్రీస్తులో సహోదరి సహోదరులు. కాబట్టి మాకెటువంటి తెగలు లేవు చేరటానికి. మరొకటి చేయుట వేరే దారులు లేవు. కేవలము క్రైస్తవులుగా ఉన్నటి ఈ ఎడ్వర్డ్ కేడల్ చెప్తున్నట్లుగా, మాకు ఏ శాస్త్రము లేదు ప్రేమ తప్ప, ఏ గ్రంథము లేదు బైబిల్ తప్ప, ఏ మూఢభక్తి లేదు క్రీస్తు తప్ప. అవునది నిజం. వచ్చి మమ్మ దర్శించండి. మేము సంపూర్ణ సువార్త నమ్ముతున్నాం. వాక్యం యొక్క ప్రతి ముక్కను ఉన్నది ఉన్నట్టుగా మేము నమ్ముతున్నాము. దానికి మేము ఒకటి కూడా కలపము. దాని నుండి ఏది తీసివేయము. దానికి ఎటువంటి స్థాపక సంఘ విషయాన్ని కలపము. అది ఉన్న రీతిగానే అది ఉంచుతాం. అది అదే. మిమ్మల్ని ఎల్లవేళా స్వీకరించడానికి మేము ఆనందపడతాము. మీరు రాగలిగినప్పుడు మీరు వచ్చి మాతో ఉండవచ్చును. మేము రోగుల కొరకు ప్రార్థన చేస్తాము. బైబిల్లో చేయమని చెప్పినది ప్రతిదీ మేము నమ్ముతాము. వెనుకనున్న మా బలహీనతలు మేము మరచి ఉన్నత పిలుపు యొక్క గురియొద్దకు మేము సాగిపోతున్నాము. మరొకటి కూడా చెప్పడానికి మీరు అనుమతిస్తారా? మొన్నటి దినం ఉదయం బయట ఉన్న బోర్డును మీరు గమనించారా? అక్కడ ఉన్న దర్శనంలో కూర్చి నాకు ఒక దర్శనం వచ్చినది. వెనకాల ఉన్న నా భార్యకి అది తెలుసు. అది 5 గంటలు లేక 6 గంటలు నేను మేల్కొనాలి. పిల్లలను పాఠశాలకు సిద్ధపరచడానికి మేము మేల్కొలపాల్సి ఉన్నది. నాకు అప్పుడప్పుడు ఇవి ఉంటాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు, మీ అందరికీ ఇవి ఎప్పుడూ తప్పవు. అవి ఖచ్చితంగా సంపూర్ణమైనవి. అది ఎన్నడూ అపజయమొందవు. నేను చూచిన వాటిని వారిలో ఆనందించే వ్యక్తినని నేను తలంచాను. నేను సూర్యునిలో SUN సూర్యునిలో నిలబడి ఉన్నాను. ఒక పెద్ద గుంపు ప్రజలకు నేను బోధ చేస్తున్నాను. టేప్ అవుతుందో లేదో చూడాలనుకుంటున్నాను. ఒక పెద్ద గుంపు ప్రజలు ఒక అడవిలో కూర్చుని ఉన్నారు. సూర్యుని యొక్క చారలు ఇక్కడ అక్కడ వారి పైన పడుతున్నవి. వాక్యములు తీసుకుంటాను కొరకై. నేను ఎప్పుడు కూడా ఎలాగో అలాగే ఎక్కువ ఆలస్యం చేస్తాను, ఎక్కువ సేపు బోధిస్తాను. ప్రజలకు శరీర ఆహారము ఆకలయ్యేంత వరకు నేను ఎక్కువ సేపు బోధించాను. వారిలో కొందరు అలసిపోయారు, కాబట్టి కొంత ఆహారం తెచ్చుకుంటూ వెళ్లిపోయారు. వెళ్లిపోవటకు మొదలు పెట్టారు. వెళ్ళద్దు వెళ్ళద్దు అని నేను చెప్తున్నాను. నా యొక్క ప్రసంగములో నేను ఎదుర్కొనవలసిన 2 ఉత్కర్షములు నాకున్నవి. ప్రభు దాన్ని నాకు ఇచ్చి ఉన్నాడు. అది దేవుడే నీకు ఇచ్చున్నాడని ప్రతి బోధకుడికి తెలుసు. దేవుడు నీకు అది ఇచ్చాడు. ప్రజలకు చెప్పుటకు నీవు మంటను కలిగి ఉంటావు. నేను బోధ చేస్తూనే ఉన్నాను. చార్లీ, నేనంత గట్టిగా బోధించాను, అంత గట్టిగా బోధిస్తున్నాను. అలా పేర్చుట ఏదో తెలుసా? ఈ గొప్ప సంగతులన్నీ ఇది దేవుడు చేయించున్నది. ఇది చూడు, హృదయం యొక్క తలంపులు ఆయనకు తెలియను. ఏంటది వాక్యము? ఆ విధంగా వెళుతున్నది. ఓ, నేనేమి చెప్పినానో నేనది జ్ఞప్తించుకోవాలని ఆశిస్తున్నాను. నా యొక్క పాఠము ఏమైనది అని నేనది ఆలోచన చేయలేను. చూశారా? అయితే నేను అలాగే బోధ చేస్తున్నాను. నేనే చేయుటకై కనిపెడుతున్నాను. తరువాత నేను ఇక్కడ నిలబడి నేను బోధ చేయుట కనిపెడుతుండగా ఎవరది పొందుకోరు, ఎవరది పొందుకోరు, అది నేను బోధ చేస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత ఏమి జరిగిందో తెలుసా? నేనే నిలబడ్డాను అని అనుకున్నాను. దేవునికి మహిమ అని తలంచాను. ఈ అద్భుతకరమైన విషయాలు చూడు, ఇవి అవి. వెంటనే ప్రజలు భౌతికంగా ఆకలి కొనుంటూ నేను చూశాను, గమనించాను. కాబట్టి ఆత్మీయంగా వారికి సరిపోయినది కనుక వారు వెళ్లిపోవడం ఆరంభించారు. కొందరు ఆవలిస్తూ నడుచుకుంటూ వెళ్లిపోయారు. ప్రతి ఒక్కరికి ఏం జరిగినది అని అనుకున్నాను. నే అటు చూశాను, ఇక్కడ కొందరు యవనుల జంట నా ప్రక్క గుండా వెళ్తున్నారు. నిన్ను ఆపి, స్నేహితులారా ఒక్క నిమిషం అని అన్నాను. నే అన్నాను, సాయంకాల నీడలు పడిన తర్వాత మీరు తిరిగి వస్తారు కదా. నేను చెప్పాను, మీరు తిరిగి వస్తారు. అయితే ఈ మొదటి ఉత్కర్షము మీకిస్తాను. నేను మీకు చూపించినవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినవి? అవి ఎక్కడి నుండి వచ్చినవి? నేను చెప్పాను, అవి ఇక్కడే ఉన్నవి. దేవుని వాక్యములో అవి ఉన్నవి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనునవి అవే ఆయన వాగ్దానం. ఎందుకనగా నేను చెప్పాను, మీరందరూ నాకు సాక్షులు. దీనికి సాక్షులు నాకు ఆజ్ఞ ఏదనగా వాక్యముతో నిలబడు. నేను చెప్పాను, మీ అందరి సంగతి ఏంటి? మీరు వాక్యమును అర్థం చేసుకోలేదా? మీరు అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఒకరన్నారు, ఓ మనిషి, నాకు కొద్దిగా రొట్టె బిల్లలు కావాలి. ఇంకా ఆ విధంగా చెప్తారు. వెంటనే అనుకున్నాను, సరే దేవునికి మహిమ, వారికి రొట్టె బిల్లలు కావాలనుకున్నట్లయితే వారు వెళ్లి కొన్ని తెచ్చుకుని. కనుక నేను వెనుకకు తిరిగాను. నేను అనుకున్నాను, ఏంటో తెలుసా, కొంచెం సేపు తర్వాత నీడలు పడబోతున్నవి. వెంటనే నేను చెప్పాను, అలాగైతే ఈ రాత్రి ఆ సభ తిరిగి కూడుకున్న తర్వాత వారికి నేను ఉత్కర్షం పెట్టి నా ఎందు చూచినవి దేవుని వాక్యములో కనుగొనమని వారికి చెప్పాను. ఏదో ఒక మిథ్య పుస్తకంలో కాదు, అది ఒక స్థాపక సంఘంలో కాదు, అది వాక్యంలో ఉంటున్నది. చూసారా, దాని యొక్క ప్రతి చిన్నది వాక్యంలో ఉంటున్నది. ఎందుకనగా అది చేటుకై నేను అధికారం పొందాను. నేను తలంచాను, ఏంటో తెలుసా, వారిలో ప్రతి ఒక్కరూ ఈ రాత్రి వెనుకకు వస్తారు. కాబట్టి నేను చేయవలసింది ఇది, నేను తిరిగి దానిని పునరావృతం చేస్తాను. ఒక విధంగా పునరావృతం చేస్తాను. ఈ సంఘ కాలాలు మొదలైన వాటిలో నేను చేసేది ఎంతో మీకు తెలుసా? నేను ముందుగా చెప్పినదే చెప్పుట. వాక్యం మీద పునరావృతం చేస్తాను నేను. ఆ తర్వాత ఈ గంభీరమైన ఉత్కర్షము సమయం ఎంతవుతుంది అని అన్నాను. దేవునికి స్తోత్రం, నన్ను నేనుగా చిన్నగా చేసుకుని దేవునికి స్తోత్రం కలుగునుగా అని చెప్పుట నేను చూశాను. ఆ విధంగా నేనుగా వాడిపోవడం నేను చూశాను. మరి ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. దాని యొక్క అనువాదం ఇది చూడండి, నేను చేసిన మొట్టమొదటిది, నేను చేసిన అనేకమైనవి ప్రజలకు మర్మంగా ఉంటవి. సంపూర్ణ సువార్తని గల దేవుని పరిశుద్ధులకు కాదు అది అని నా భావం. అయితే నా భావము అనేక మంది ప్రజలకు అని నీ వెన్నడి కూడా కాస్మోస్ లోకం వైపు చూడవద్దు. దేవుని యొక్క వర్తమానం కొరకు బోయ్ చెప్పినట్లుగా కొన్ని సంవత్సరాల క్రితము నాకు కల వచ్చినది. దేవుడు నన్ను షికాగో పంపినట్లు దేవుని మహిమ కొరకు షికాగోను వణికిప చేసినట్లు కల వచ్చినది. నే అన్నాను, జోసెఫ్ ఆయన అది ఎప్పుడూ చేశాడే అంటే మూడి మొదలుకుని వారి ఎల్లా అది ఎప్పుడు చేయబడలేదే అని అన్నాడు అతడు. నేను సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పాను. అదక్కడ కెనాన్ ఫోడర్ మందు తుపాకీ మందు లాంటిది. అది కేవలం భూమిపై ధూళి లాంటిది. ఆ గుంపు వీధుల గుండా కుక్కుకొని పోయినది. రంగులు పూసుకున్న ఎజబెల్ మొదలైన వారు నేను చెప్పాను. అది అక్కడే ఆ పెద్ద పాత అద్దె ఇల్లు మొదలుకుని పగుళ్లు బారి వీధుల్లోకి పడిపోయినవి. నేను చెప్పినాను ఆయన సంఘాల గురించి మాట్లాడుతున్నది. సంఘము యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రత్యక్షపడబడి చూచినది. వారది గుర్తించారు. షికాగో పట్టణంలో వారు 15 మంది కంటే తక్కువ కావచ్చును. ఈ తరం వారిలో షికాగో నగరమంతటిలో 10 మంది కాకపోవచ్చును. ఎప్పుడైనా ఆలోచించేసావా నీవు? నోహో దినములో ఉన్న రీతిగా మనిషి కుమార్ దినములో ఉండను. అక్కడ 80 గురే రక్షించబడ్డారు. సదములోని ఎంతమంది బయటికి వచ్చారు? నా అర్థమేంటో గ్రహిస్తున్నారా? పెడికడే మందిని కూడా నేను అనుమానపడుతున్నాను. అయితే సంఘము కదలికను స్వీకరిస్తుంది. వారు గుర్తిస్తారు. వారికి వాక్యము తెలుసును. వాక్యము పరిపక్వత చెందినప్పుడు వారు దాన్ని చూశారు. వారిది పట్టుకున్నారు. ఇప్పుడు ఒక నిమిషం అది చూడు. ఈ వర్తమానమును వారు చూచినప్పుడు ప్రతి ఒక్కరి కూడా దాని కొరకు పరిహాసం చేశారు. దేవునికి మహిమ. నేను చూడగలిగితే అది చూడగలిగినట్లయితే వారు ఎలాగ వచ్చారో అలాగే వెళ్తారు. అవునా? వారంటారు, వారనుకుంటారు, నాకు తెలియదు, నీవెక్కడ చేరుతావు. వారు దినితూ రానట్లయితే ఇది ఈ విధంగా ఉంటున్నది. నేను ఇక్కడి నుండి తన్ని వేయబడతాను. నేనిక్కడ చేయుటకు వేరేమీ లేదు. సహోదరులు కూర్చుని అంటారు, నాకిది లేకపోతే నేనేమి చేయాలి? అక్కడ చూశారా, రుజువుపరచబడిన దేవుడు వాగ్దానం చేసిన వాక్యమును గుర్తించడం ఎంతో సమయం పట్టలేదు. చూశారా, వారు వెళ్లిపోయారు. అయితే అధైర్యపడవద్దు. నీడలు ముగియబోతున్నవి. అవును, నేను పొలానికి తిరిగి వచ్చిన తర్వాత గత రాత్రి యొక్క వర్తమానము మీకు జ్ఞాపకమున్నదా? ఆయన నేను మూలరాయిని వేస్తున్నప్పుడు ఆయన అనుగ్రహించినది ఖచ్చితంగా అదే. ఇలా చెప్పబడినది, పనిచేయు. ఈ దర్శనం నుండి వచ్చిన వెంటనే 2 తెవతి 4 చదువు అని చెప్పబడినది. 33 సంవత్సరాల క్రితము అది అక్కడ మూలరాయి యొద్ద ఉంచబడి ఉన్నది. సువార్తకుని పని చేయము, నీ పరిచర్ను సంపూర్ణముగా జరిగించము. ఎందుకనగా జనులు హితబోధను సహించరు. అయితే జనులు దురచెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకుని సత్యం నుండి కల్పన కథల వైపు తిరుగుదురు. అది వాక్యం వెంబడి వాక్యము కనుకున్నట్లయితే. అయితే జ్ఞాపకముచుకోండి, గత రాత్రి దాని తరువాత భాగమును నేను ఎప్పుడు చదవలేదు. 30 లేక సుమారు అన్ని సంవత్సరాలు ఈ మందిరంలో నేను బోధించాను. దానిని దాటి నేనెన్నడూ ముందుకు వెళ్లలేదు. ఎందుకో నాకు తెలియదు. ఒక దినాన యేసు గ్రంథపు చుట్టం తీసుకుని చదువుటకు ఆరంభించి ప్రవచనమును సగమే చదివి ఆగి అక్కడ కపెర్నహూములో చదివి ఆగి ఈ దినము ఈ ప్రవచనం నెరవేరినది అని చెప్పాడు. ఎందుకు మిగతా భాగమును ఆయన చదవలేదు? అది ఆయన 2వ రాకడకు సంబంధించినది. గమనిస్తున్నారా? నేను ఎరగకనే నేను అది చదివాను. నేను దాన్ని తీసుకుని అక్కడ దక్షిణాది పైన్స్ లో ఆ దక్షిణ కెరోలినాలో అది నా ఎదురునే ఉన్నది. ఆ ఉదయం అక్కడ నిలబడి జోసెఫ్ బోయిస్ తో మాట్లాడుతూ కారు ప్రక్కనే అనుకుని నాకది తాకినది, నాకది సంధించినది. పౌలు చెప్తున్నాడు, అందరూ నన్ను విడిచిపోయేది, ఎవరూ నాతో లేరు. థేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచిపోయాను. ఆ కంచెని వాడు నాకు ఎక్కువ కిడి చేశాడు. థేమా ఏమైనా ఆలోచన చేస్తుంటాడు చూడు. పౌలు సువార్తను ప్రకటించి రోగులను స్వస్థపడుతూ నేను చూశానే. అయితే ఇక్కడేంటి? అతడు తానే బాధపడుతున్నాడు. అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ తన వెంట లూకా వైద్యుని వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. అరే, దైవిక స్వస్థత ప్రకటించిన వ్యక్తే. అరే, ఒకరిని అంధుడుగా చేసి ఒకడు అంధుడుగా ఉన్నట్లుగా మొత్తిన వ్యక్తి కంచెని వాడు కూటమిలో ఉండి పారిపోవటకు అనుమతించాడే. నేను ఇలాగనుకుంటున్నాను, అతని గుడ్డివారిగా మొత్తిన ఆ బలమును అతను పోగొట్టుకున్నాడనుకుంటున్నాను. చివరికి తన దైవిక స్వస్థత శక్తిని కూడా పోగొట్టుకున్నాడు. దేవుడు అతనికి విరోధి అయ్యాడు అని తలంచాడు. థేమా లోకములకు వెళ్లిపోయాడు అని అనుకుంటున్నాను. ఎందుకంటే థేమా అతని చరిత్ర మీకు తెలుసా? అతడు ఒక పెద్ద ధనిక కుటుంబంకు చెందినవాడు. మిగతా గుంపుతో కూడా అతడు వెళ్లి ఉంటాడు. అయితే పేదవాడైన పౌలు, దీనుడైన పౌలు ఏంటది, దేవుడు ఎల్లప్పుడూ పరిచయను అలాగ చేసి ఆ తర్వాత దాన్ని మహింపరుస్తాడు. అటు చూడండి, యేసు చనిపోయిన వాడిని లేపగలిగాడు. ఆయన చేయనంతా ఆయన చేశాడు. యేసు ఆ స్థానానికి వచ్చుటకు ఆయన అనుమతించాడు. రోమన్ సైనికుడు తదాలున ఆయన ముఖం నుండి గడ్డం లాగి ఆయన ముఖం వైపు ఆయన ముఖం మీదకి ఉమ్మివేయుటకు అనుమతించాడు. ఆయన కుట్టి ఆయన ముఖము చుట్టూ గుడ్డెని చుట్టి, ఇదిగో నీవు ఒక ప్రవక్తమని వారు చెప్తున్నారే అని అన్నాడు. వారందరూ కూడా రెళ్లు పట్టుకుని ఆయన చుట్టూరు నిలబడి తలపై కుట్టి, నిన్ను కొట్టిందెవరో చెప్పు అని అడిగారు. ఆయన కొట్టిందెవరు ఆయనకు తెలుసును, నిజం ఆయనకు తెలుసు. అయితే గమనించండి, ఆయన పరిచర్య బహిమపరచబడబోతున్నది. ఎల్లప్పుడూ ఆ స్థలానికి వస్తున్నది. అది నిజంగా బలహీనంగా ఇక అయిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడు దాన్ని ఘనపరుస్తాడు, మహిమపరుస్తాడు. ఓ ప్రభువా, అది జరుగును కాక, అది జరుగును కాక ప్రభువా. తల్ల వంచుకుందాము.
And purchase my salvation on Calvary Street.
ఇప్పుడు మనము చేతులు ఆయన వైపు ఎత్తుదాము.
Now be in the spirit. I love him. And our little dismissing song, we've sang the first verse, we're going to shake hands with one another. The second verse, we're going to sing it to God. All right? And then we'll be dismissed. Now let's see. Take the name of Jesus with you, child of sorrow and of woe. It will joy and comfort you. Take it everywhere you go. Precious name, oh how sweet. Oh, water and joy of heaven. Precious name. Remember this now. I'm going to ask the little brother here that I had in the room a few minutes ago, a precious little brother, a missionary to the assemblies in the wilderness up here. I forget what his name is. I'm going to ask him to dismiss in prayer as soon as we sing this next verse. Take the name of Jesus with you as a shield from every snare. And when temptations round you gather, just breathe that holy name in prayer. Watch devils leave then, see? Now remember, take the name of Jesus with you as a shield from every snare. And when temptations around you gather, just stop and breathe that holy name in prayer. Watch what takes place. All right, all together now.
Take the name of Jesus with you as a shield from every snare. Oh, and temptations around you gather.
What do you do now?
Just breathe that holy name in prayer, precious name,
precious name.
Oh, how sweet,
oh, how sweet,
oh, Father, and joy of God, heaven, precious name, oh, how sweet,
how sweet.
While you're standing here, the last time I was at the tabernacle here, this mother keeps laughing and pointing to the baby. This baby was embracing. They're just running all around here playing sweet today. Isn't that nice?
Yeah.
Yeah. Now watch him. Jump down and show them how you can run around, see?
Oh, precious name. Remember communion tonight now.
Oh, how sweet. Oh, Father, and joy of heaven, precious name. Oh, how sweet. Oh, Father, and joy of heaven.
Now let us bow our heads and remember the services tonight now, and it's communion night. And you all remember that if you're a Christian, we invite you to come and take communion with us. We're expecting a great time. Our precious pastor here, Brother Neville, and how many love Brother Neville? Say amen. Listen, brethren, listen to me as one of the pastors here at the Tabernacle. Stick with Brother Neville. Stay with him. See, he's a servant of Christ. Stay with him. The Bible says, let us assemble ourselves together, and that much more as you see this evil day approaching. The time this service has come, let's move right in and stay right by our pastor's side.